జగన్ మోహనముగా పరుగు పరుగు నరాపోయి బాలకృష్ణ పరుగు పరుగు నరాపోయి కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ గోవింద కృష్ణ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కతృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. నిర్మల హృదయ విరాజిత చరణం
నిర్మల హృదయ విరాజిత చరణం
నిర్మల హృదయ విరాజిత చరణం
నిర్మల హృదయ విరాజిత చరణం సకల
చరాచరవ్యాపక
చరణం సకల చరాచరవ్యాపక చరణం
సకల చరాచరవ్యాపక చరణం
సకల చరాచరవ్యాపక చరణం
భవ సృష్టికి ఆధారమైనటువంటిది ఒక్కటే, అది రెండెప్పుడూ కాదు. ఆ ఒక్కటే అయ్యున్నటువంటిది ఈ నామరూపాలకి కాని ఇంద్రియాలకి కాని అందేటువంటిది కాదు. ఇంద్రియాలకి అందేటువంటిది కాదు, కానీ కేవల అనుభవైక వైద్యమైనటువంటిది. అంటితే నేను చూసి చూశాను చాలా బాగుంది, నేను తిన్నాను చాలా బాగుంది, నేను విన్నాను చాలా బాగుంది, ఇంద్రియాలంతవరకే. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనము శ్రీ గురు చరణం ప్రణమామ్యహం అనగానే ఎవరైతే ఆ భావనలో లోతుకెళ్తారో, మన గురుదేవులు దివ్య చరణారవిందాలు నీ భావనలో నువ్వు పొందావా లేదా, అసలు అనుకున్నారా? వాడుకున్నాం కదా, వాడుకున్నప్పుడు మనసు వెళ్ళింది అక్కడ వరకు. అయితే మాతాజీ గారు పాడుకుంటున్నారులే, మన నేను కాదుగా పాడేది అనుకుంటున్నారా? ఏమండి గురుచరణారవిందములు మాతాజీకి ఒక్కరికే ఇవ్వలా, ఎవరు ఆశ్రయిస్తే అది నీ వాడినే అన్నారు ఆయన స్వామివారు. ఈ గురు రూపంలో ఉన్నటువంటి స్వామి కూడా ఎవరు ఆశ్రయిస్తే, నువ్వు ఆశ్రయించినా ఆశ్రయించకపోయినా సకల సృష్టికి తానే కారణం. గుర్తించినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది, నాది నాది. ఎంతమంది అనుభూతిని పొందారండి, చేతులెత్తనా చూస్తా. ఎందుకంటే ఇప్పుడు ఎత్తమంటే ఇంకోసారైనా నాదే అది అని అంటారు. నేను మాత్రం అంతే, నేను నాదే కాదు అందరిది కూడా. మీ అందరికీ ఆ గురుదేవుల దివ్య చరణాలు ఆ చరణాల విందములు అలాగ మీ దృష్టిలో, ఎందుకంటే కళ్ళు తెరిస్తే నానత్వం చుట్టూ కూడా కనిపిస్తోంది, అందుకని కళ్ళు మూసుకుని ధ్యానం చేయమన్నారు. చేయమన్నారా? కళ్ళు తెరుచుకొని చేయమన్నారా? కళ్ళు మూసుకొని చేయమన్నారా? ధ్యానం ఎప్పుడు చేయమన్నారు? ఎలా చేయమన్నారు? నువ్వు కళ్ళు మూసుకుని నీలోకి నువ్వు వెళ్ళి నీ హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మను దర్శించమన్నారు. కళ్ళు ఎప్పుడు తెరిచి చూడమన్నారు? నిద్ర వస్తోంది నాకు, కళ్ళు మూసుకుంటే నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, కళ్ళలు కూడా వచ్చేస్తాయి అన్నటువంటి వాళ్ళకి, ఒరే నువ్వు నిద్రపోతావు కాబట్టి కళ్ళు తెరిచి అలా చూ, మా తారక పరబ్రహ్మ ప్రసాద్ వారి ఉవాచ. అవును, స్వామివారు కూడా అన్నారు, మన పరాశర ప్రసాద్ వారు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటున్నారు. కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటుంటే వెళ్ళి నెత్తి మీద ఒక్కడేశారు వారిని. వేసిన తర్వాత ఒక్కసారి అల్లిపోయి ఆయన ఉలిక్కబడి దర్శనం చేశారు. చేస్తే నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు ధ్యానం? నీకెవరు కావాలి? నీ ధ్యానమూర్తి ఎవరు? నీ ఎదురుగుండా నీ ధ్యాన అనుష్ఠానమూర్తి ఉన్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటే ఆ కష్టం ఎందుకు? కళ్ళు తెరిచి చూడొచ్చు కదా. సమర్థులైనటువంటి గురువులండి, సమర్థులైన గురువులు. ఎక్కడైతే హృదయానికి మల ఉంటుందో, ఎవరి హృదయానికైతే పునర్జన్మ వాసనలుంటాయో వాటికి, నా వాడుకున్నాం కదా నిర్మలమైనటువంటి హృదయంలో విరాజమానం అంటే రాజతే అంటేనే ప్రకాశించడం, విశేషంగా ప్రకాశిస్తుంది. ఎక్కడా విశేషంగా ఎక్కడ ప్రకాశిస్తున్నాయి? నిర్మలమైనటువంటి హృదయంలో, నిర్మల హృదయ విరాజిత చరణ. నా పేరు నిర్మల పెట్టుకోలేదండి, నిర్మల పెట్టు, పేరు పెట్టుకున్నంత మాత్రం చేత అక్కడ మాత్రమే ఉండదు, అసలు పేరు పెట్టుకోకర్లా. ఆ దివ్య దర్శనానికి వారు ఇచ్చిన అవకాశమే నిర్మలమైనటువంటి హృదయం కావాలి. వాసనారహితం అయితే వాసుదేవ దర్శనం చేయగలుగుతాం. అందుకని నిర్మల హృదయ విరాజిత చరణం. అందుకని మనకి అక్కడ ఏమొస్తోంది, గొంతుకి శ్లేష్మం అడ్డుపడిందండి. అడ్డుపడేసరికి ఏమైంది? ఇక్కడ ముందొచ్చిందా గొంతు రాలేదుగా. అక్కడ ఎవరు ఏం చేయలా? మీరందరు గొంతులు బాగానే ఉన్నాయిగా, మరి మీ ఎందుకు ఎదురుకుండా కూర్చోబెట్టినటువంటి అమ్మకి ఎందుకు ముందుగా ఓం అంటానికి కూడా రాకుండా పోయింది? ఆ గొంతుకి శ్లేషం అడ్డుపడింది. శ్లేషం అడ్డు శ్లే విశ్వం అడ్డుపడింది. లవంగాలు నవలేసి మింగేశాను, వేడి నీళ్ళు కూడా కాపడం పెట్టేసుకున్నాను, బాగా మింగేశాను. కానీ అయినా కూడా వీటి వలన కాదరే నేను పలిగించేది, అవి కాదురా నీకు, నీ చేత పలిగించాలంటే ఏది స్వామివారి ఏది పాదముల దగ్గర ఉన్నటువంటి తులసీ దళాన్ని గురుదేవులు ప్రసాదిస్తే గురుదేవులు నేను బలిగిస్తా చూడు ఇప్పుడు అని మొదలు పెట్టించారు. అందుకని ఏమొస్తోంది మనకి అడ్డు అక్కడ పూర్వపు వాసనలు అడ్డు రాబట్టి అక్కడ దివ్య చరణారవిందాలు ఎంతమందికి నిలిచాయంటే ఎత్తొచ్చో లేదో అనుకునేవాళ్ళు ఒకడు, ఎత్తకపోతే మాతాజీ ఏమన్నా అనుకుంటారేమో అని ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళు నేను సరిగ్గా పొందా, అసలు నేను సరిగ్గా దర్శించానో లేదో అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి. అవునా కదా, నేను దర్శించానో లేదో అనేటువంటిది నువ్వే నువ్వు ఆ నిర్ణయము గట్టిగా ఆరుఢంగా తీసుకోలేకపోతున్నావు. ఎవరున్నారండి మనకి దిక్కు, దిక్కు దివాణం ఎవరు ఈ ప్రపంచంలో? ఎవరన్నా అడ్డుపడితే ఎవరన్నా రక్షణ చేయగలుగుతున్నారు అక్కడ? మరి ఒక్కడే ప్రభు అయినప్పుడు మనం ఇంతకంతా ఈ ప్రభువు యొక్క ఆధారం చేసుకుని ఈ గురుదేవుల దయాపాత్రత చేతే అనుగ్రహం చేతనే సర్వదేవతా దర్శనాన్ని చేయగలుగుతున్నాం మనం. భద్రి వెళ్ళిన వాడు అక్కడేం దర్శిస్తున్నాడో వెళ్లకుండా కూడా ఇక్కడ ఉండి కూడా మనకి గురుదేవుల దర్శనం ఇప్పిస్తున్నారు. ఇక్కడ నీకు భద్రి కావాలా ఇదిగో, నీ కేదార్ కావాలా ఇదిగో, కాశీ కావాలా ఇక్కడ లేనిది అక్కడే ఉంటుంది, అక్కడ లేనిది ఇక్కడ ఉండుగాక, కానీ అక్కడ ఉన్నది కూడా ఇక్కడే ఉంటుంది. ఉన్నది అనేటువంటి ఉనికికి కారణమే గురుదేవులు. ఉన్నది అనేటువంటి ఉనికి ఏదైతే ఉన్నదో ఆ ఉనికి ఉన్న ఒక్కటి అది గురుదేవులు మాత్రమే. అదేంటంటే ఒక పోయిశ్చర్ కాదు అక్కడ కావాల్సింది. అక్కడ రూపం ఎందుకు కావాల్సి వచ్చింది అంటే మనం రూపాల్ని నమ్మాం కాబట్టి, మనము రూపాన్ని నమ్మాం, ఈ పేరుతో పిలిస్తే పలుకుతున్నాం మనం ఈ ఉపాధి పేరుతో. కానీ దీనికి అసలు పేరేంటి? బ్రహ్మ. బ్రహ్మయే అనంతంగా ప్రకాశిస్తోంది. పంచమహాభూతాత్మకమైనటువంటి ఈ పంచమహాభూతాలకు కూడా ఆధారం ఏదై ఉన్నది? అనంత శక్తి అయి ఉన్నది. ఆ అనంత శక్తి అందుకునే గుర్తించండి, అందులోకి వెళ్ళకపోతే ఆ గుర్తింపు రాదు మీకు. అక్కడికి 10 సహస్రనామాలు చదవాలా, 20 సహస్రనామాలు చదవాలా, లేకపోతే ఇది చేయొచ్చో ఇది చేయకూడదో ఓళ్ళని అనుమానాలు, ఇన్ని అనుమానాలతోనో జీవితం వెళ్తుంది. ఇందాక నాకు వారి భక్తి యోగం గురించి చెప్తుంటే మళ్ళా సంధ్య వేళ బాబుజీ మహారాజ్ వారు చెప్పించడం, మళ్ళా శ్లోకాలు అర్థాలు చెప్పించడం, ఎందుకు అర్థభావాల్ని బా స్వామివారు ఒక్కసారి కాదు కొన్ని రోజులు కొన్ని నెలలు నారాయణ ఉపనిషత్తు మీదే జరుగుతుండే, కొన్ని నెలలు కొన్ని రోజులు భక్తి యోగం గురించే చెప్తుండేవారు, అలాగే కొన్ని రోజులు అమృత నాదోపనిషత్తు కూడా చెప్పించారు. ఎందుకు వారికి అవసరమా? ఆశ్రమానికి వచ్చిన తర్వాత, ఆశ్రమం రాకముందు వారు ఎంతో గంటలు గంటలు బోధ చేసినటువంటి సన్నివేశాలు ఎన్నో చోట్ల, అది బోధ స్వరూపమే అసలు, బోధ ఆవిర్భావం అక్కడ స్వామివారి రూపం. మళ్ళీ ఎందుకు చెప్పించారంటే ఆశ్రమాలు ఉన్నప్పుడు ఇవన్నీ ఉండాలన్నమాట తప్పకుండా, అందుకనే చెప్పించారు అనుకుంటూ ఉంటారు. చాలా బాగా చక్కటి ఆ ఒక్క శ్లోకం చాలు మనకి, ఏది యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్స చ మే ప్రియః. తర్వాత వచ్చారు మళ్ళా ఇంకొక బాబుజీ, ఇంకొకరిని నిలబెట్టుకున్నారు. నిలబెట్టుకుని హృష్యతి లద్వేష్టి అశోచతి నికాంక్షతి శుభాశుభ పరిత్యాగి అని ఇంకొక చెప్పు ముందు తీసుకువెళ్ళి యోమద్భక్త సమే. వీటన్నిటినీ వర్జించాలి. అనేకత్వం అనేటువంటి దాన్ని ఎవరైతే పక్కకు నెట్టేసి ఏకత్వం యందు మనసు నిలకడగా నిలబడుతుందో అది ఎక్కడ, అది అది నిర్మల హృదయ విరాజిత చరణ. ఎప్పుడు వస్తుందండి? ఇంకా కాలం కావాలా? ఎంతకాలం ఉంటే వస్తుంది? ప్రయత్నం మెల్లమెల్లగా చేస్తున్నామండి అని మీ అంతరే మీరే మనంతరం మనమే అనుకుంటేలా కుదురుతుంది. ఏమైనా సరే మనం దర్శించి తీరాలి. ఎందుకంటే ఇందాక చెప్పారు చూడండి స్వామివారు, అది కూడా చెప్తుండేవారు, ఒకవేళ ఈ జన్మలోనూ ధరించలేకపోయినా ఈ పరమాత్మ యందు భక్తి విశ్వాసాలు ఉన్నాయి కాబట్టి నువ్వు విజయవాణికి బయలుదేరినటువంటి వాడు, నంబురు రావడానికి కొంచెం ఆలస్యం పట్టొచ్చేమో. ఒకవేళ పుణ్యం ఇది చేసుకున్నటువంటి ఆ భావన నీకు గనక సరిపోకపోతే మంగళగిరి దాకా వస్తావు. ఆ మరుసటి రోజు మంగళగిరి నుంచి నంబూరు దగ్గర అవుతుంది. అంతేకాని ముందు బయలుదేరాలి. ఎక్కడున్నప్పటికీ కూడా ప్రయత్నం చేయి. నువ్వు ప్రయత్నం చేస్తే అందుకోగలమంటే పూర్తిగా అందుకోగలుగుతాం, లేకపోతే కొంతవరకు వచ్చైనా కూడా నువ్వు భగవంతుడికి దగ్గర అవుతావు కదా. ఎంత తేలికైన మార్గాన్ని గురుదేవులు మనకి సూచించారో. అందుకని నిర్మల హృదయం కావాలి అక్కడ. అందులో బాబు మహారాజు మనకి ఎక్కువగా హెచ్చరిక చేసింది, ఈర్ష్య అసూయత అసహనం ఓర్వలేనితనం ఇవే మనకి శత్రువులు. ఇంకొకడు పైకి వస్తున్నాడంటే ఓర్వలేవు. ఇది ఈర్ష్య, జలసి, అసూయత, ఈర్ష్య, అసూయత, అసహనం, సహించలేకపోవటం. దాని వలన మనసు ఎంత ఆవేదన చెందుతుందో ఆలోచించింది. అవసరమా? అవసరమా అది? ఎందుకంటే అన్ని హృదయాలలో ఉన్న పరమాత్మ మంచి విషయాన్ని మనం గుర్తిస్తే ఆటోమేటిక్గా నువ్వు మంచివాడివైపోతావు. అందరి ఎందు మంచి భావన సహృదయత కలిగి ఉంటే, సహృదయం కలిగి ఉన్నటువంటి ఆ హృదయానికి భేద దృష్టి ఎందుకు వస్తుంది? భేద దృష్టి ఎందుకు వస్తుందండి? నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రయత్నము ఎంత ఉన్నది ప్రయత్నం? ఎందుకంటే అక్కడ మనం తీసుకునేటువంటి ప్రయత్నం దగ్గర మనకి మనమే 5% 10% 20% ఇవన్నీ అబ్బాయి కుదరవు. 100% ప్రయత్నం చేయాలి. ఎంతవరకు మనకి ఏది ఎంతవరకు మనకి యోగ్యత ఉంటుందో అంతవరకు భగవంతుడు తప్పకుండా మనకి చూపిస్తాడు. అది మనం మన దిగజారకూడదు. 100% ఉండాల్సిందే. మన విశ్వాసం నమ్మకం అక్కడ ఉండాల్సిందే. మనం ఎంతవరకు తీసుకెళ్ళినా ప్రభు అనుగ్రహం తప్పకుండా చేర్చుకుంటాడు. అసలు ఇంకోటి ఉంటే కదా, రెండవది లేదు. ఇక్కడ ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటే అనేటువంటిది గుర్తింపజేసేది ఏది అంటే గురుబోధ, గురుదేవుల యొక్క అనుగ్రహం. నువ్వు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా దేవుడు నీకు రెండో వాడి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఏం చూస్తావు? వెళ్ళడం ఉంటుంది, లైన్లో నిలబడడం ఉంటుంది, దగ్గర దాకా వెళ్ళటం ఉంటుంది. వెళ్ళిన తర్వాత నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు ఇక నీ దండకం మొదలు పెడతావు. అక్కడ ఎవరే మనస్తత్వంతో ఉంటే దండకం మొదలు పెడతారు. నాకు మంచి చదువు రావాలండి, నాకు మంచి ఉద్యోగం రావాలండి, మళ్ళీ లిస్టులో ఇంకా వస్తూ ఉంటాయి. తర్వాత ఏంటి, నేను అనుకున్నటువంటి చదివే చదువుకోవాలండి, మా అమ్మ నాన్న కూడా నేను చెప్పినట్టుగా వినాలండి, ఏవో ఉంటాయి కదా ఎవరి భావనలు వాళ్ళకి. ఆ దండకం అయిపోయే లోపల అక్కడ ఉన్నవాళ్ళు, అమ్మ ఎంతసేపు చూస్తావు, తప్పక తప్పక పద పద అని పంపించేస్తారు. అక్కడ ఏంటి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా రెండే, ద్వైతం ఉంది. కానీ గురుదేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అందుకనే ఉపదేశం తీసుకోవాలి. గురువుల దగ్గర ఉపదేశం తీసుకుంటే ఏమవుతుందంటే అక్కడ భిన్న దృష్టి అభిన్న దృష్టిగా మారుతుంది. ఆ ఉపదేశం తీసుకోనంత వరకు భక్తుడు భగవంతుడు అంతే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే నువ్వు లేవు, అక్కడ ఉన్నదే గురుదేవుడు. ఒక ఉపాసన చేస్తున్నప్పుడు నువ్వు లేవు అక్కడ, మెల్లమెల్లగా ఏకబ్రతాలి. మనం ధ్యానం ఎంతసేపు చేసుకోగలుగుతున్నాం, ఎంతవరకు చేసుకోగలుగుతున్నాం? నువ్వు ధ్యానం చేసుకునేటువంటి సమయంలో నిన్ను నువ్వు మరిచిపోతున్నావా లేదా? నీకు గడియారం తెలియకూడదు. స్వామివారు చెప్తుండేవారు, ధ్యానం చేసుకునే సమయంలో ఒక గడియారం పెట్టుకో అనే సూచన కూడా ఇచ్చారు. టిక్ టిక్ లాడేటువంటి గడియారం పెట్టుకో. ఆ దాని యొక్క ఆ టిక్ టిక్ అనేటువంటిది నీకు వినిపించకుండా పోవాలి. నువ్వు నిద్ర కాదని, నువ్వు నిద్రపోకూడదు. నువ్వు జాగ్రత్త అవస్థలోనే, అంటే నిజ జాగ్రత్తలో ఉండాలి. అంటే ధ్యానం అనేటువంటి స్థితిలో ఉండగా నువ్వు పెట్టుకున్నటువంటి ఆ గడియారం టిక్ టిక్ అంటాం అనేటువంటిది నీకు వినిపించకూడదు. అలాగే సముద్రం దగ్గర కూర్చుని ధ్యానం చేసుకో, నీకు ఆ సముద్రపు ఓరు నీకు వినిపించకూడదు. ఎక్కడ ఉన్నా, ఎందుకంటే ఇవన్నీ కూడా రెండవే. ఏది రెండుగా కనిపించేటువంటి దానికి ఉపమానం చెప్తుండేవారు ఒక ఏది రాసేటువంటి కవి. ఆ సముద్రపు ఓరు పక్కన కూర్చొని చక్కగా హాయిగా ప్రశాంతంగా ఉంది అని అక్కడ రచన చేస్తూ ఉంటారు, వ్రాస్తూ ఉంటారు. ఆ సముద్రపు ఓరు ఒక పక్కన ఉంది, తన ముందు నుంచి చాలా మంది అటు నుంచి ఇటు నుంచి అటు కూడా తిరుగుతూ ఉంటారు. ఆ రాసేటువంటి ఆ కవి గారికి ఇవన్నీ కనిపిస్తాయా? సముద్రపు ఓరు తెలియదు, ఈ ముందు నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా తెలియదు. ఎందుకని? దృష్టి లేదు. నువ్వు అటువంటి స్థితికి రావాలి, నువ్వు అటువంటి స్థితికి రావాలి. అందుకని ధ్యానం అంటే మనకి ఇచ్చిన సమయం చాలు. నువ్వు చేయగలిగితే మూడు పుట్ల ధ్యానం చేయి. మనకి నారాయణ ఉపనిషత్తు చెప్పింది, ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవాలి, రాత్రి మళ్ళా సాయంత్రం వేళ చేసుకోవాలి, మళ్ళా మధ్యాహ్నం 12 గంటల వేళ చేసుకోవాలి. అప్పుడు వాడికి ఏమవుతుంది? పాపం అనేదే చేయకుండా అయిపోతుంది. పాప అపాపో భవతి. దోషం లేదు కా జీవితంలో, ప్రయత్నం చేయను. చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి కార్యక్రమాల్లో ఏమంటారంటే, అసలు ఖాళీ ఎక్కడండి అంటే, కొంతమంది సాధకులకు చెప్పాను, ధ్యానం చేయకపోతే భోజనం మానే అని చెప్పాను. కొంతమంది నువ్వు ఎప్పుడు ధ్యానం చేసుకోలేదో అప్పుడు నువ్వు భోజనం మానే. ఎందుకంటే అన్నిటికన్నా గొప్పది కదా భోజనం. భోజనం మానేస్తాకి ఇష్టపడ్డు కదా. భోజనం చేయాలి అంటే నువ్వు ధ్యానం చేయాలి. అప్పుడు జీవులు ఏం చేస్తారు తెలుసా? మాతాజీ గారు చెప్పింది భోజనం కదా, టిఫిన్ తినచ్చు, కాకపోతే పండు తినచ్చు. ఎవరు ఒళ్ళో పడుతుందండి? ఇప్పుడు ఎవరు ధ్యానం చేసుకుంటే ఎవరు ఒళ్ళో పడుతుంది? గురువు గారిని ఉద్ధరించారా? గురువు గారిని ఉద్ధరించడం అది, నిన్ను నువ్వే ఉద్ధరించుకుంటావు. ఎందుకంటే దేనికి నువ్వు సమయం ఇవ్వటల్లా? సత్యమా వాటన్నిటికీ సమయం ఇస్తున్నావు. ఇంటి రంగానే భార్య కబుర్లు చెప్తుంది, జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి, దానికి సమయం ఇస్తావు కదా. ఏదో న్యూస్ పేపరు చదువుతున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు పేపర్ తక్కువేమో, టీవీకి అడిక్ట్ అయిపోయారు కదా అందరూ. టీవీ న్యూస్ చూస్తారా? లేకపోతే టీవీ సీరియల్స్ చూస్తారా? లేకపోతే ప్రపంచంలో కావలసినటువంటి కార్యక్రమాల గురించి, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి వాటి గురించి తెలుసుకుంటారా? ఇవన్నీ మనం ఏమైనా ఉద్ధరించేవా? ఆలోచించండి, టైం ఎంత వేస్ట్ అయిపోతుందో. టైం ఎంత వేస్ట్ అయిపోతుందో. అవన్నీ చూడడం చేత మనం ఆ చూసేటువంటి దానిలో వినేటువంటి దానిలో మనకి ఉపయోగపడేవి ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం నిజ జాగ్రత్తలో ఉండాలి. ఎందుకని, అభిన్నమైనటువంటి స్థితిని మనం పొందాలి అనుకుంటున్నాం. మనం భగవంతుడికి భిన్నం కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఎలా అవుతాం ఇక్కడ, మనస్సు విచ్చలవిడిగా నాలుగు వైపులకి పరుగు పెడితే నీకు అవంటుతున్నాయి, కానీ ఇక్కడ ఈ పరమాత్మ విషయానికి మనం దూరం అవుతున్నామే. అందుకని ఎవరికి వారే విచారణతో ఏం చేయాలి, నిర్మల హృదయ విరాజిత. అందుకని హృదయం నిర్మలమైందా, తప్పకుండా అక్కడ విశేషంగా ప్రకాశించేటువంటి అనుభూతి ఉంది. అక్కడ నిర్మల హృదయ విరాజిత చరణం, అటువంటి నిర్మలమైనటువంటి ఆ చరణాల విందములు మన హృదయంలో మనం మన మనస్సుని అంతర్ముఖం చేస్తే దర్శిస్తున్నామనుకోండి, అక్కడ దర్శనమవుతోంది మనకి. అప్పుడు ఏమవుతుంది, సకల చరాచర చోటే ఉంటాయి అవి ఉన్నది అనేటువంటి ఉనికికి కారణం ఒకటే అయినప్పుడు నీ దృష్టి అనంతంగా సారించినా కూడా దానికి భిన్నంగా ఇంకోటి కనిపించదు. సకల చరాచర వ్యాపక చరణం, సకల చరాచర వ్యాపక చరణం, ఏంటి అంతటా వ్యాపించి ఉన్న ఒకే ఒక చరణం, దానికి దేశాలు లేదు. భూమి ఎక్కడో ఉంది, ఆయన విశ్వరూపంలో ఎక్కడుంది, భూమి ఆదం కింద ఉన్నది. సూర్యచంద్రాదులు ఆయన కళ్ళై ఉన్నాయి, నయనాలై ఉన్నాయి, కానీ ఎంత విశ్వరూపం చూపించినా భక్తులైనటువంటి వాడి దగ్గర భగవంతుడు ఎక్కడుంటాడు, హృదయంలోనే ప్రకాశిస్తూ ఉంటాడు. అప్పుడు సృష్టి అంతా ఎక్కడుంది, మనకు అవసరమా, సృష్టించినటువంటి వాడికి అవసరం, కానీ మనకేంటి అవసరం, మనకు అవసరం లేదు. ఈ నానత్వం అనేటువంటి దానికి రకరకాలైనటువంటి భిన్న భిన్న దృష్టి మనకు పోవడానికి మనకు అవసరం లేదు. ఆఖరి క్షణం వస్తుందండి, ఆఖరి క్షణంలో ఎక్కడే ఉందో ఏంటో ఇవన్నీ ఇంకా వాడు కనుక్కుంటూ ఉంటుంది, వాడికి అవసరమా, నాకు ఆఖరి క్షణం ముడుతోంది. అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు ఉన్నటువంటి జీవితం అంతా ఎన్నుంటే మాత్రం ఏం లాభమైంది, అప్పుడు ఆఖరి క్షణంలో నిలవడం కోసమే ప్రయత్నం. సకల చరాచర వ్యాపక చరణం విస్తరింపబడి ఉన్నది, భవసాగర ఉద్ధారణ చరణం. భవం ఎవరికి, భవం కలిగిన వాళ్ళు ఎవరు, పుట్టుక కలిగిన వాళ్ళు ఎవరు, సృష్టి. సృష్టి అంతా ఎలా ఉండనివ్వండి, మనం ఉన్నాం కదా ముందర, ఎవరి కాలం మనం పుట్టాంగా, అందుకని భవసాగర ఉద్ధారణ. పుట్టుక వచ్చిందేమో ఈ సాగరంలో తప తప్ప కొట్టుకుంటున్నాం మనం, మనకి ఈత ఎదురు రావటంలా, కానీ నీకెందుకు అంత భారం, నువ్వెందుకు మీద వేసుకుంటావు అని అక్కడ కర్మఫల త్యాగాన్ని చేయించినటువంటి భగవంతుడు మన ఏం చేస్తున్నాడు అక్కడ, నావని ఆశ్రయిస్తే నావికుణ్ణి నేనున్నాను కదా, ఎవరు దాన్ని ఏది పడవని నడిపేటువంటి వాడు ఎవరు, అది ఎవరై ఉన్నారు, గురుదేవుడు. ఏది భవసాగరాన్ని ఏది యోజిమైనే రామ రతన ధన పాయో. ఎంత సద్వినియోగం అవుతోంది? సముద్రం సముద్రంలో పడితే సముద్రం పాలవుతున్నది, కొండల మీద పడితే కొండల పాలవుతుంది, ఇసుక మీద ఎడారి మీద పడితే ఎడారి పాలవుతుంది, ఏదో ఎక్కడో పంటల మీద పడితే పంటలకు ఉపయోగపడుతుంది. మరి ఎందు మీద పడినా ఏదో ఎక్కడో కొంచెమన్నా ఉపయోగపడుతుంది కదా అని ఆ ఇది పర్జన్య మేఘాలే అంత త్యాగం కలిగి ఉన్నాయే. మరి మహాత్ములు అది దాచిపెట్టుకుంటే ఎలా కుదురుతుంది? పంచిపెట్టడమే మన వంతు. ఎవరు ఎంత సేకరించుకుంటే అంత సేకరించుకుంటారు. సేకరించుకున్న వాళ్ళది మహద్భాగ్యం, వదులుకున్న వాళ్ళది దౌర్భాగ్యం. మహానుభావుడే నీ గురుదేవులు గంటలు గంటలు ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టి వారు గొంతు చిచ్చుకుని మనకి ఇంటి మిరియాలు పటికి బెల్లం ముక్కలు ఇవి అందిస్తూనే వాళ్ళం. ఎందుకంత అవసరం? గోడతో మాట్లాడినా ఒకటే, నీతో మాట్లాడినా ఒకటే అనుకుంటే ఇంతవరకు వచ్చేవారు కాదు కదా అబ్బాయిన బిడ్డలు, చైతన్య స్వరూపులు. వచ్చినటువంటి భక్తులందరూ కూడా చైతన్యవంతం అవ్వాలి, సంస్కరింపబడాలి. అందుకని ఏమన్నాడు అక్కడ, సతికి నావ కేవటియా సద్గురు. ఇది సత్సంగం అనేటువంటి ఈ నావలో మనం ఆశ్రయించితే అది దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కేవటి ఎవరు, నావికుడు ఎవరు? ఇక్కడ సద్గురుదేవుడు. కేవటియా సద్గురు భవసాగర తరుచాయో. ఈ భవసాగరానికి తరింపజేసేటువంటి వాడు. అందుకనేటువంటి మనం ఆ నావను ఆశ్రయించున్నాం సత్సంగం అనేటువంటి. ఇగో ఈ నావలో మనం ఉన్నాం. కొన్ని గంటలు కూర్చునేవారు గురుదేవులు. ఏం ఆశించారు మన నుంచి? వారేం ఆశించాల? ఆఖరికి ఆశ్రమం కూడా అవసరం లేదన్నారు గురుదేవులు. ఎన్నేళ్లు దాన్ని పక్కన పెట్టారండి. ఎంతమంది భక్తులు కోరారో ఆశ్రమం కావాలి, ఆశ్రమం పెట్టండి బాబు, ఆశ్రమం పెడితే అందరం ఆశ్రయిస్తాం బాబు అంటే, మీరు ఎక్కడుంటే అక్కడ నేను బోధన అందిస్తున్నాను కదా అని చాలా చాలా ఏళ్ళు పక్కకి. ఎప్పుడండి మా నాన్నగారి సమయంలో మన ఎవరు మన బళ్ళారి శాస్త్రి గారు వాళ్ళు కూడా ఎలాగోలాగా బాబుజీ చేత ఆశ్రమం కట్టించాలి అని ఎన్నేళ్ళు. ఎందుకు మనకి తన అవసరం కావాలా? ఇక్కడుంటే అక్కడే సత్సంగం. పాండుగారి ఇంట్లో సత్సంగాలు జరిగాయి, భీమరంలో జరిగాయి సత్సంగాలు, గుండుగొలంలో జరిగాయి, దుని పట్టణంలో జరిగాయి, ఏలూరులో జరిగాయి, పెద్దవాళ్ళలో జరిగాయి, విశాఖపట్నంలో జరిగాయి. ఇక్కడ లేదు. స్వామివారు ఎక్కడుంటే ఆ పరిమళాలు పెద్ద చల్లుతూనే ఉన్నారు. ఆఖరికి స్నానానికి వెళ్ళిన నదుల్లో కూడా స్నానం చేయిస్తూ అక్కడ బోధన అందించిన ఆ సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి. మనం ఎందుకు వెళ్తామండి నదికి? బాబుగారితో చక్కగా ఏది ఆ నదిలో స్నానం చేద్దామని వెళ్తాం. కానీ అక్కడ నదిలో కూడా ఎవరు పావుగంట 10 నిమిషాల్లో స్నానం చేసిన దాఖలా లేవు. ఆ సమయంలో కొన్ని గంటలు పైగా చెప్తుండేవారు, వాళ్ళు ఉన్నది గోదావరిలో స్నానం, బాగా టిఫిన్ తిండండి, బాగా బాగా ఎక్కువ అరడద నీళ్ళు మీరు ఎన్ని తినగలిగితండి, బాగా తిందండి. ఎందుకంటే చాలా టైం పట్టవచ్చు. ఈ సభకి చెప్పేవారు సభలో కూర్చుంటే, రేపు బాగా మీరు కడుపునుండ బాగా తినండి, ఎందుకంటే రేపు నేను అందిస్తాను కదా చక్కగా గోపిక తత్వాన్ని, కృష్ణతత్వాన్ని అందుకుందురు కానీ అది అమ్మ జగన్మాత వెదజల్లుతుంది. ఆ వర్షం ద్వారా వచ్చేటువంటి ఆ ఏది ఆ పరమాద్భుతమైనటువంటి విషయాన్ని అందుకోవడానికి అందరూ. నాకు అనిపిస్తుండేది కడుపు నిండా తినమంటారు ఏంటండి బాబుజీ, కడుపు నిండా తినొస్తే నిద్ర వస్తుందేమో. దానికి మేమందరం అమృతాంజనాలు రాసేసుకునే వాళ్ళం కళ్ళల్లో. మీరు ఇప్పుడు రాయకండి, ఇప్పుడు అది రాయకూడదని తెలిసింది. అప్పుడు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. స్వామివారి కోసం ఏం చేసినా అది ఆనందమే. మధ్యలో గులాబీలు అభిషేకాలు చేస్తుండేవారు బాబుజీకి, ఆ గులాబీ పూలు వస్తుండేవి. ఇక పూలు పిచ్చున్న వాళ్ళు వాళ్ళు ఏమో ఎవరికి వాళ్ళం మొత్తం జడకూర్చేసుకునేవాళ్ళు, ఎవరు ఇంకోటి కాదు కూర్చడం. అది మీకు అర్థమవుతుంది, అర్థమవుతుంది మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అర్థమవుతుంది. దారం లేదు, సూది లేదు, పువ్వులన్నీ మాత్రం చెల్లో ఉండేవి. ఎలా చేసేవాళ్ళమో మీరే చూడండి. ఏ పాయిని తీసుకుని పెట్టేసుకోవటం ఇక్కడ దాకా అంటే అది బాబుజీ ఉపన్యాసం అప్పుడు కాదు, ఇతరేతరమైనటువంటి మళ్ళీ భక్తులు ఉపన్యాసాలు ఉండేవి కదా. ఆ తర్వాత ఈ లోపల మా కడుపు నింపడానికి ఆ గులాబీ రేఖలు కూడా బాగా ఉపయోగపడాయి. మానవుడు చాలా తెలివి గలవాడండి. గులాబీ రేఖలే తినేవాళ్ళం, చామంతి రేఖలు తినేవాళ్ళం కాదు. ఎంత ఎంత పడవండి ఇది, ఎంత ఎన్ని వేషాలు వేస్తుంది ఇది. గులాబీ రేఖలు బాగుంటాయి తినడానికి, చామంతి రేఖలు చేదు ఉంటుంది అది. అందులో ఇలాంటి తెలివితేటలు బాగానే వస్తాయి. అందుకని వినాలి, వినడానికి అడ్డు లేదు. విన్నది మనసులో దాచుకోవాలి, తిరిగి మళ్ళా మనము ఇంకొక సత్సంగీయుడితో పంచుకోవాలి, అప్పుడు అది ఇంకా ప్రకాశిస్తుంది. ఎప్పుడు ప్రకాశిస్తుంది? అది దాయబడేటువంటిది కాదండి పరమాత్మ తత్వం. అందుకని బాగా వినాలి. రెండు చెవులు చాలటం లేదండి వినడానికి, ఒళ్ళంతా చెవులు కాబట్టి ఆ విన్నటువంటి దాన్ని తిరిగి మళ్ళా ఒకరితో ఒకరు మననం చేసుకోవాలి. ఎంత బాగుంది, ఎంత బాగా చెప్పారు. పైగా స్వామివారు చెప్తుంటే కూడా అంతకుముందు మనస్సులో వచ్చే ఆలోచనలకి అందరికీ తలకొక మాదిరిగా అర్థమవుతూ ఉండే. అప్పుడు సంస్కృతం కూడా నేర్చుకునే వాళ్ళమేమో ధాతునామ అనేకర్ధత్వాత్ అన్నట్టుగా ఒక ధాతువు నుంచి చాలా గొప్పలు గొప్పలు వస్తాయండి దాని గ్రామంలో. ఇది సంస్కృతం గ్రామర్కి వెళ్తే భూ అనేటువంటి ధాతువు నుంచి బోళ్ళు అన్ను ఉంటాయి. భవ, భవతి, భవామి, అభవతు ఇలాంటివన్నీ చాలా చాలా గొప్పలాగా ఉంటాయి. అది శబ్దమందిరి చూస్తే ఆ శబ్దం అది ఒకలాగా వస్తుంది. ధాతు మందిరికి వెళ్తే మరి ఇంకొక ఇది బస్తా. అలాగే ఇక్కడ గురుదేవులు మనకి అంతకుముందు ఆలోచించి వచ్చినటువంటి ఆలోచనకి ఏంటి అబ్బాయి ఇక్కడ పక్షపాతం వచ్చిందా ఏంటిది, ముసలాడిస్తున్నావు ఏంట్రా బాబు, అలా అనకూడదు. అందుకని అందరికీ తలొక రకమైనటువంటి అర్థం వస్తుంది. నువ్వు బాబుజీ వాళ్ళు నా గురించి చెప్పాను, నీ ఇంతకుముందు ఇంటి దగ్గర మాట్లాడొచ్చా అంటాడు. ఇంకొక ఫ్రెండ్ రోడ్డు మీద మాట్లాడాను అంటాడు, ఆడర్థం వాళ్ళది, ఆమె అర్థం అయింది. ఇలాంటివి ఎంతమంది బయటకు వెళ్ళిన తర్వాత బాబుజీ భలే చెప్పారు కానీ నీకెలా అర్థమైంది, అయ్యో నీకు కూడా అర్థమైందా, నాకు అర్థమైంది ఏంటి, నేను ఇంటిలో మాట్లాడొచ్చాను కాదు నేను వీధిలో మాట్లాడచ్చు. అలా అనేక అనేక అర్థాలు. ఎందుకంటే ఇవన్నీ కూడా భవ పుట్టుక అనేటువంటి దానిలోనే ఉన్నాం. అందుకని ఇక్కడ మనకి మీరా తల్లి ఏమంటుంది, ఆ యోజీ నేను ఎది రాముడు రామనామం అనేటువంటి రత్నం ఆ ధనాన్ని పొందాను. అందుకని అది ఖర్చు లేనట్టు వస్తు అమూల దాని ఖరీదు ఇంత అని చెప్పలేమది. కానీ సద్గురుదేవులు నన్ను కృప వలన నాకు ప్రసాదించారు, అందుకని ఆ నామం నాకు దొరికింది. నామ ధనం అది. మళ్ళా జన్మ జన్మకి పూంజీపాయి, జన్మ జన్మల నుంచి పుణ్యం నాశీభూతం చేసుకుంటే అనేవారు గురుదేవులు. ఆ అమ్మ కూడా అలా అదే చెప్తున్నారు, జన్మ జన్మల నుంచి పుణ్యం నాశీభూతం చేసుకుంటే పూంజీపాయి పుణ్యం పుణ్యం ఆచరించుకున్నానేమో జగమే సభిక్కోవాలి. ఈ జగంలో ఈ జగత్తులో అన్నీ కూడా పోతాయి, ఇవన్నీ మనతో వచ్చేవి కాదు. ఈ దేహం వరకే ఉపయోగపడతాయి చూడండి, ఇవన్నీ కూడా దేహానికి కూడా అన్ని ఉపయోగపడతాయో పడవో తెలియదు. కానీ మనకు కావాల్సిందేది రామరత్నం అనేటువంటిది. సర్వకాల సర్వావస్థలు ఎందు ఎక్కడున్నా ఏం చేస్తున్నా అది మన అటువంటి రత్నాన్ని మనకు ప్రసాదించాడు గురుదేవులు. ఖర్చు లేదండోయ్, చోర్లు తీసుకెళ్లేరు, దొంగలెవరు దొంగిలించుకుని వెళ్ళలేరు. కానీ రామనామం చేసుకోగా 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 ఏమవుతుంది, మన దగ్గర దినదిన బడత సమాయం, రోజురోజుకి ఇంకా ఇంకా దాన్ని పెంచుకుంటున్నాం. ఏది రామరత్నం అనేటువంటి దాన్ని దాని ద్వారా ఇంకా మనం చేయగా చేయగా అది ఖర్చు అవటంలే, ప్రతిమావన్నీ ఖర్చు అయిపోతాయి. కానీ ఈ నామం అనేటువంటి ధనం ఉన్నదే, అది చేయగా చేయగా ఇంకా 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 బోళ్ళంత పెరిగి ఉంది మనకి, మన దగ్గర మన అందులో కూర్చోబెట్టారు బాబుజీ. ఓ ఇది అదే ఏది రామనామం అనేటువంటి దానిలో మన ఇక్కడ ఊరేస్తున్నా. అటువంటి దానిలో సతికీనా ఒకే వటి ఆ సద్గురు భవసాగరం నుంచి తరింపు చేస్తున్నారు. మీరతల్ అంటోంది మీరు ఒకే ప్రభు గిరిధరనాగరు అని హరక్ హరక్ చేసేదా అంటే స్వామివారి యొక్క ఏది ఆ కీర్తిని ఆవిడ అర్చించి 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 అన్ని వైపులకి కూడా ఆమె ఆ యశోగానాన్ని చేస్తుంది ఆవిడ హరక హరకేశ్వరాయ. అందుకని మనకి ఇక్కడ గురుదేవులు ఎట్లా ఇస్తున్నారు, నిర్మల హృదయం చేసుకుంటే భవసాగరాన్ని కూడా ఉద్ధరించగలుగుతారు. ఇది నిర్మల హృదయ విరాజిత చరణం, సకల చరాచర వ్యాపక చరణం, భవసాగర ఉద్ధారణ చరణం, శ్రీ గురు చరణం, ప్రణమామ్య. ప్రణమామ్య అన్నప్పుడైనా, నమస్కారం అన్నప్పుడైనా ఆ గురుదేవుల దివ్య చరణారణం. అసలు ఈ తల ఉన్నదే, ఈ తలనిచ్చినందుకు ఎందుకు ఇచ్చాడు మనకి భగవంతుడు అంటే ఆ దివ్య చరణారవిందం మ్రోల వాలడానికి. ఆ దివ్య చరణారవిందముల దగ్గర తల, అప్పుడు దీన్ని రాతలన్నీ వాడు మారుస్తాడండి. అందుకని మన మనసు వైట్ పేపర్ చేసుకోవాలి, రాసుకునేవాడు వాడే, ఏం రాసుకుంటాడు వాడి ఇష్టం. అటువంటి దివ్య చరణ సన్నిధి మనకి పెన్ని తీయండి. అందుకని అటువంటి స్వామిని మనం పూర్తిగా ఆస్వాదన చేయాలి, ఆగ్రాణించాలి అంటే హృదయం నిర్మలం చేసుకోవాలి, వాసన రహితం చేసుకోవాలి. విషయాదుల వాసనని ఏం చేయాలి, ఎంతవరకు అవసరము, ఎవరికి ఎంతవరకు అవసరము. గృహస్థులకి ఒక మాదిరిగా ఉంటుంది, బ్రహ్మచారులకి ఒక మాదిరిగా ఉంటుంది, అన్ని బంధనలు వీడిపోయినటువంటి వాడికి మరొకలాగా ఉంటుంది. ఇందాక మనకు వచ్చింది కదా ఇదేది, వానప్రస్థులకి ఒక మాదిరిగా ఉంటుంది. ఇంకా కలగరగంప చేసుకునే అవసరం లే, మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టిన తర్వాత కూడా వాళ్ళ కోసమే మనం ఇప్పుడు ఈ రోజుల్లో అండి తల్లిదండ్రులకు కూడా అంత ఉండట్లా, వాళ్ళు శుభ్రంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఏదో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ తాయి దాదీలకు వచ్చిందండి తెప్పు అంతా వాసన, వదిలిపెట్టినే ఎందుకు, మనం తలుచుకుంటే ఎవరికి ఎప్పుడు ఇక్కడ ఏది అందేవాళ్ళో తెలియదా, ఇంకా వెంటబడుకుంటున్నారు. కొంత తత్వం లేదా అంటే మన తత్వం చెప్పొచ్చు చెప్పేదాకానే ఉంటుంది, అనుభవం దాకా రావటం లేదు. ఇంకా ఇప్పటిదాకా పెంచుకోవటం జీవితం ఇంకా ఉంటుందా, రేపటి రోజు ఉందో లేదో ఎవరు చెప్ప, మరి క్షణం ఉందో లేదో. ఏం చెప్పారు మనకి స్వామి, ఏదన్నా ఇచ్చారు మన విజయేశ్వరానంద ద్వారా, ఈ క్షణమే నీదనుకో మరుక్షణమే లేదనుకో. అలా పాడుతూ ఉంటారండి అంతే, ఇలాంటి క్షణాలు ఎన్ని సంవత్సరాల నుంచి పాడుకోవట్లేదు, అలా అనుకుంటారండి అంతే. ఎవరికి ఎంత చేసింది ఉత్తనే పోతుందా, మంచి చేస్తే మంచి అంత నీ వెంట వస్తుందో, నీ విషయాలోచన కూడా నీ వెంట అలాగే వస్తుంది. అందుకని మనం ఎక్కడ తుంచుకోవాలో, ఏ వయసులో ఉన్నామో, అందుకనే గురుదేవులు వానప్రస్థాశ్రమ ధర్మం అని విడిగా పెట్ల, ఎవరికి వాళ్ళకే వైరాగ్యం రావాలి, ఎవరికి వాళ్ళకే. మా విజయేశ్వరానంద వారికి కాలేజీలో బోళ్ళంత పనులు ఉంటుండే, వారేమో ఇక్కడ నవరాత్రి విడిచిపెట్టి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు, కానీ కాలేజీ ఉంది. గురుదేవులు అన్నారు ఏది మదర్ సీరియస్, ఏది ఏమి పిచ్చారు మదర్ సీరియస్, రెండు అర్థాలు ఉన్నాయి అందులో. మదర్ సీరియస్ అంటే సీరియస్కి రెండు అర్థాలు ఉన్నాయి కాబట్టి అది ఆ టెలిగ్రామ్ అక్కడ ఏం పని చేయాలో వచ్చేసింది. ఇక్కడ నవరాత్రులు ఎలా వెళ్ళిపోవాలో అలా వెళ్ళిపోయారు. వాళ్ళంతా ధన్యజీవులు అండి, వాళ్ళంతా ధన్యజీవులు. ఎవరు పట్టుకుని వాళ్ళని ముడిపెట్టలే, వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు వాళ్ళు పట్టుకోలే. ఏం వెంగడతాం, నువ్వు ఇలా అన్నిటిని విడిచిపెట్టి వచ్చేస్తే ఏమైపోతారు వెనకాల వాళ్ళు అని ఆ తండ్రి పట్టుకోలేదు, ఆ తల్లి పట్టుకోలేదు. వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో గురుపుత్రులు అయిపోయి వారి ఎవరు వారిని ఆశ్రయించింది ఎవరని? పరశురామయ్య గారి, పరశురామయ్య గారి శిష్యుల్లో వారు. గురుదేవుల దర్శనం ఎప్పుడయ్యిందో, నిజంగా సరైనటువంటి సమర్థులు లేనటువంటి గురువులను ఆశ్రయించినప్పుడు అసలు గురువులు వేరుగా చూడరు అక్కడ. నా గురుదేవులే ఇక్కడ, ఎక్కడ పోతారండి గురువులు, ఎక్కడికి వెళ్ళిపోతారు అసలు? అది మనకు అందించడానికి వచ్చినటువంటి గురువులు ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటారు. మనం లేకపోతే వారికి ఎలా తోస్తుంది? అందుకని మనం, దేహం మన కోసం అవతరించింది కాబట్టి అక్కడ ఒక లీల జరిగింది అంతే తప్ప మన వెంట ఎప్పుడు ఉన్నారు, వెన్నంటే ఉన్నారు, మనకి ఇంకా బోధన అందిస్తూనే ఉన్నారు. మనం తొందరగా మనం దాన్ని ఇంకా ఇంకా మనం ఆచరణ చేసుకోకపోతే అది చెప్పేదాకా కాదు, ఆచరించడానికి మన జీవితంలో భాగం అయిపోవాలి. అది మన జీవితంలో భాగం అయిపోవాలి. అస్సాం కమలమ్మ గారు వాళ్ళని మూర్తిజీ అస్సాంలో ఉద్యోగం చేస్తూ ఉంటే ఆమె వచ్చి ఆశ్రమంలో ఆశ్రయించిందండి. వాళ్ళు భార్యాభర్తలు కదా. ఒకప్పుడు అమ్మ కమలత్తయ్య మాతో యాత్రలకు వస్తున్నారండి, యాత్రలు ఆయన మధ్యలో ఉద్యోగం నుంచి స్వామివారి దగ్గరికి వచ్చారు. ఎవరు? మూర్తిజీ వచ్చారండి. మీకు చాలామంది చూసే ఉన్నారు. అది సీత ఉంది కదా, వాళ్ళ అమ్మ నాన్న నుంచో కాసేపు వాళ్ళ అమ్మ నాన్నగారు వస్తే, వాళ్ళ నాన్నగారు ఉద్యోగానికి వెళ్ళిపోవాలండి. నంద్యాల స్టేషన్లో యాత్ర స్పెషల్ వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్నగారు ఎక్కడ స్టేషన్లో, మరి ఆయన రైల్వే ఉద్యోగి అయినా కూడా వారి స్వస్థానం అదే, ఉద్యోగానికి వెళ్ళిపోవటం కోసం ఆయన ఉండిపోయారు ఆ స్టేషన్లో. నేనండి, నాకు అప్పుడు దాకా భార్యాభర్తలు ఇంత బాగా ప్రేమగా ఉంటారని నాకు తెలీదు. నేను అక్కడ చూసా ఎంత ప్రేమ అంటే, ప్రేమ అంటే కౌగిలించుకున్నారు అనుకోకండి, అలాంటివి కాదండి. ఆయనేమో అక్కడ అక్కడ ఏడుస్తున్నారు, ఆయన ఈవిడ ఇక్కడ ఏడుస్తుంది. మాతో వచ్చేస్తున్నటువంటి కమలమ్మ ఏమో మా దగ్గర ఉండి ఏడుస్తుందండి, ఆయనేమో స్టేషన్లో ఉండి ఏడుస్తున్నారండి. ఇప్పుడు నాకు పెద్ద ఆశ్చర్యం అది. ఆవిడని చూడు, ఆయన్ని చూడు. ఈ లోపల ట్రైన్ ఆగిపోయింది. బాబు వీళ్ళిద్దరు ఏడుస్తున్న బట్టి ట్రైన్ ఆగిపోయినట్టుంది అనుకున్నా నేను. మళ్ళా కొంచెం మళ్ళా కథలో మళ్ళీ పెట్టింది. ఆగగానే మళ్ళా గుమ్మం దగ్గరికి చేరుకున్నారు ఇద్దరు. మళ్ళా కదలగానే మళ్ళా ఎవరిది వాళ్ళది. ఏమండి, ఆయన అస్సాం వెళ్ళక తప్పిందా, ఈవిడ యాత్రకి రాకపోవడం తప్పిందా, అదేమైనా బాబుజీ గట్టిగా కట్టేశారా, ఆయన ఏం పట్టుకుని ఈవిడ నువ్వు వెళ్ళకు అని నన్నేం పట్టుకుని ఉండవల్లే. అసలు నేను ఆలోచించడానికి నేను బాబుజీ దగ్గర లేను, బాబుజీ ఇంకో కంపార్ట్మెంట్లో ఉన్నారు. అంటే ఒక భార్య భర్తలు అంటే ఒక ఇంత ప్రేమ ఉంటుందా, ఇంత ఉంటుందా అనిపించింది నాకు. మరి అదే భార్య భర్తల్ని బాబుజీ ఏం నమ్మలేదు. మరి కమలమ్మ వచ్చి ఆశ్రమవాసం చేసింది, ఆయన ఒక్కడే అక్కడ ఉద్యోగం చేస్తుండేవారు. వారికి కొన్ని ఏళ్ళ 2-3 సంవత్సరాల తర్వాత ఎప్పుడు అదే నవరాత్రులు తప్పకుండా అందరూ వచ్చేసేవాళ్ళండి, అందరూ వచ్చి నవరాత్రులు చూసిన తర్వాత మళ్ళీ ఎవరి ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళిపోతుండేవారు కదా. ఈ అమ్మ ఇక్కడ ఉండిపోయింది. ఎక్కడుందనుకున్నారు బాబుజీ? ఆ మెట్ల కింద ఆమె స్థానం అండి, ఆవిడ అక్కడే ఉండేది. అప్పుడు పాపం ఎవరికి ఏంటంటే నాకు గది కావాలి, నాకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే నేనే ఉంటాను అనేటువంటి ఆ దౌర్భాగ్య బుద్ధులు అప్పుడు లేవు. అవన్నీ పుణ్యం, రాశీభూతం చేసుకున్నటువంటి పుణ్యం. ఎక్కడ ఎవరికి ఎలా ఉంటే ఎలా చేయమంటే, చెట్టు కింద పడుకునే వాళ్ళం, పాముల మీద నుంచి వెళ్ళేవి, అవి సహవాసం చేస్తుండే తేళ్ళు కూడా ఉంటే ఆయనకి మూర్తిజీకి అక్కడ పసిగళ్ళేసి అంటే అంటారు కావిళ్ళు వచ్చారు. కామిల్లొస్తే ఉత్తరాలే లేవు, అప్పటికి రాలా, అర్జెంటుగా మనం అస్సాం వెళ్తున్నాం, పద నువ్వు కూడా అని చెప్పి కమలమ్మని తీసుకొని బాబుజీ బయలుదేరి వెళ్ళి బాబుజీ మందిచ్చి అక్కడ ఆయనకి ఆ వ్యాధిని నిరోధన చేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చి మళ్ళా రావడం జరిగింది. ఇప్పుడు ఎవరికి బాధ్యత? మళ్ళా తర్వాత హైదరాబాద్ కూడా ఉద్యోగం చేశాడు ఆయన, ఎవరు మూర్తిచ్చి హైదరాబాద్లో కూడా ఉండేది రైల్వే గెస్ట్ హౌస్, ఆయనకి రైల్వే వాళ్ళు ఇస్తుండేవారు. అప్పుడులోనే అలా వెళ్ళినప్పుడే నారాయణరావు గారితో పరిచయం అయింది, నారాయణరావు గారు రాధమ్మ. అలాగా మరి ఇలాగ వచ్చినప్పుడు మరి అక్కడ ఏమైంది అక్కడ? ఎందుకంటే త్యాగం మనంతర మనకి రావాలి, మనంతర మనం చేసుకోవాలి. బాబుజీ మరి ఎన్నో ఊళ్ళు వెళ్తుండేవారు, ఎక్కడెక్కడికి మరి జరుగుతున్నాయి, కానీ ఆ అమ్మ ఇక్కడే ఉండేది. మళ్ళా మాట్లాడితే ఆమెను తలుచుకోవాలి. నిజంగా మైనారావు అని ఉండేది, ఆ మైనారావుకి మాటలు నేర్పుతుండేది. మైనారావు, దాని పేరు మైనారావు. నీకు ఎన్ని గుండెలు రావనుకుంటా మైనా అంటున్నావు? మైనారావు ఓం అండేది. ఆ మైనారావుని ప్రార్థనలో కూర్చోబెట్టేవారు బాబుజీ, బాబుజీ సూచనతో రోజు వారు కూడా ప్రార్థనకు వచ్చేవారు. మానవులు వచ్చినా రాకపోయినా మైనారావు మాత్రం తప్పకుండా వచ్చేది, అందరితో పాటు వచ్చిన వాళ్ళతో పాటు. ఆ హాల్లో అందరూ ఓం అంటారు కదా, ముందర మనకన్నా అంటే చూడండి, అందులో అది పక్షి అయినప్పటికీ కూడా ఐదు అవ్వక్కర్లా, నాలుగు అవ్వక్కర్లా సుప్రభాతానికి ఓం అంటారు కదా, ముందు ముందర వారు అనేవారు. ఆ మైనారావు ఓం అనేది ఓం అటు ఓం బాబుజీ ఓం బాబుజీ అంటుండే. మరి తర్వాత మరి మనం ఏం సామాన్యులేవా, చుట్టుపక్కల మాట్లాడుతూ ఉంటాం కదా, అందుకని సునక్క అంటుండే, సునక్క అంటుండే. బాబుజీ వచ్చారా, బాబుజీ వచ్చారా. అలా కొన్ని సంవత్సరాలు మన మధ్యలో చాలా కొన్ని లేళ్ళు ఉన్నాయి, అలాగే మైనారావు ఉంది. వీటన్నిటికీ కూడా అసలు భగవంతుడు అలా తరింపజేసేసాడు అనిపిస్తుంది. కొన్ని కొన్ని ఇంకా ఉండేవి ఏదో పెద్దగా, అది కాదు కాదు కౌన్స్ కౌన్స్ అదే లేడ్ లాగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, అది అందరి మీదకి ఇలాగ వచ్చేస్తూ ఉండేది. వచ్చేస్తుంటే దానికి పొగరు తగ్గిపోయింది కొన్నాళ్ళకి, ఎందుకని ఆశ్రమవాసం ఆశ్రమం భోజనం అడవి కాదు కదా ఇది, అది కూడా సాత్వికం అయిపోయింది. మొదట్లో కట్టేవాళ్ళు, తర్వాత కట్టేవాళ్ళు. అలాగే అదేదో కోళ్ళలోనే ఆ టర్కీ కోళ్ళు ఉంటుండే, అవి తిరుగుతుండే. అవి కాదు బాతులుండే, ఆ ఖజానా బాతులుండే. అవి ఎవరి మీద కన్నా ఎవరన్నా కూడా బాబుజీ దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళ మీదకి అలా వెళ్ళి అలంచుకుని పొడి చేస్తున్నంత భయం. అంటే అందరి పొగర్లు తగ్గించడం కోసమే ఆశ్రమం పెట్టారనిపిస్తుంది నాకైతే, అందరి పొగర్లు తగ్గించడం కోసమే ఆశ్రమాన్ని మనకి ఇలాగ పెట్టి మనందరం ఇంత సంతోషంగా. ఈ సంతోషం మేళ్లలో మీకు వస్తుందేమో ఆలోచించండి, డబ్బులు వస్తాయి, సంపాదిస్తారు కదా, లక్షల కోట్లు సంపాదించవచ్చు, పెద్ద పెద్ద సీట్లు ఉన్నారు కదా ఇప్పుడు ఇక్కడ, వాళ్ళందరూ సంపాదించవచ్చు. కానీ అంత సిరి సంపదలతో ఉన్నా కూడా అసలీ లక్ష్మీనారాయణ దగ్గర వచ్చే ఆనందం అక్కడ వస్తుందా? ఇక్కడ ఏమైపోయినా ఎంత ధైర్యము, ఇక్కడ నాకు మృత్యు వస్తుంది అనుకుంటున్నాం అనుకోండి దేహానికి, అది ఆనందమే, దాన్ని మనం ఏడవలసిన అవసరం లేదు. అంటే అంతకన్నా ఇంక పెద్ద మాట ఇంకేం చెప్పాలి? అందుకని ఈ క్షణమే నీదనుకో, అది మనం అనుభవించాలి. మరుక్షణమే లేదనుకో, ఈ క్షణమే నీదనుకో. మనం కూడా సమయాసమయాలకి ఏ వయసుకి ఏది ఎంత అవసరము అంతవరకు చూసి ఇది మన మనకేది అవసరమో వెతుక్కోవటం కూడా మన మీద ఆధారపడుతుంది. ధారాపుత్రాదులకి ఎంతవరకు అవసరమని ఉంటే తీరుతుందండి, ఇప్పుడు అమెరికాలో బోలెంత మంది వెళ్తున్నారు, వాళ్ళకి ఏంటి అవసరం? అక్కడ పిల్లలకు ఉపయోగపడటం కోసం వెళ్తున్నారు, అంతే కదా? అంటే గార్డెనర్ పిల్లలకి ఉపయోగపడటం కోసం వెళ్తున్నారు. అలాగే ఇప్పుడు ఇండియా కూడా నేర్చుకుంటుంది కదా, ఏది అమ్మమ్మ దగ్గర పిల్లల్ని పెట్టడం, పూర్వం పెట్టలా, కొంతమంది పిల్లలు అమ్మమ్మ ఇంట్లో మేము పెరిగామండి, మా చదువంతా అమ్మమ్మ ఇంట్లోనే అయిపోయిందండి, ఎక్కువగా అమ్మమ్మ ఇల్లే అంటారు, ఎందుకునో పాప నానమ్మ ఇల్లు అనరు. కానీ మనందరం మాత్రమే మన నానమ్మ ఇంట్లోనే ఉంటున్నాం కదా, మన నానమ్మ ఎవరు? కాళీమాత, అంతే కదా? మనందరం మన నానమ్మ ఇంట్లోనే ఉంటున్నాంగా, ఎందుకంటే జ్ఞానం అనేది నానమ్మ ఇంట్లోనే వస్తుంది. నానమ్మ ఇంట్లో ఉంటే అమ్మేమో భక్తి నేర్పిస్తుంది, నాన్నేమో జ్ఞానం నేర్పిస్తారు కదా. ఈ రెండింటికి అవతల ఉన్నటువంటిది ముక్తి. మనకి కవతల మలకమే, మన తల్లిదండ్రులు అంత భక్తిలో ఉన్నారు కాబట్టే మనకి ఈనాడు ఈ మాత్రం మనం పొందగలిగాం. డబ్బులు ఇవన్నీ ఏముందండి, ఖర్చు పెడితే అయిపోయేవి. కానీ మన తాత ముత్తాతల నుంచి ఈ మార్గంలో ఉన్నారేమో ఆధ్యాత్మిక సంపదని మనందరం కూడా సంపాదించు. మన ఆధ్యాత్మిక సంపదకి వారసులు మనం ఇప్పుడు ఇక్కడ. అది ఖర్చు పెడితే అయిపోయేది కాదు, తలుచుకున్న కొద్ది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అందుకని మనం దీనికోసం ఆవేదన పడాలి. వచ్చేటువంటి కష్టాలు కూడా మనం ఇష్టంగా తీసుకోవాలి. ఎవరో ఏదో అన్నారు, అమ్మాయిలు అన్నారు, లేకపోతే పిల్లలు అన్నారు, కోళ్ళు అన్నారు, ఇవన్నీ మన మంచి కోసమే. ఎందుకంటే భగవంతుడి వైపుకి మార్గం దొరుకుతుంది. అందరి శిక్షణ ఒకలాగా ఉండదులేండి, రకరకాలుగా ఉంటుంది. కానీ మనం మాత్రం ఇక్కడ మాత్రం ఇక్కడ మాత్రం ఒకలాగే ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఆర్జించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి. మానవ జన్మ వచ్చినందుకు అవన్నీ ఏముంది. అందుకని ఈ క్షణమే నీదనుకో, మరుక్షణమే లేదనుకో, ఈ క్షణమే ఇదనుకో, మరుక్షణమే లేదనుకో, అవాంతరాలను సవాలు చేసి అవకాశాలుగా మార్చుకో, లే అవాంతరాలను సవాలు చేసి అవకాశాలుగా మార్చుకో, అవాంతరాలను సవాలు చేసి అవకాశాలుగా మార్చుకో, లే అవాంతరాలను సవాలు చేసి అవకాశాలుగా మార్చుకో, మేలుకో తెలివి తెచ్చుకో గమ్యం వరకు దూసుకో, మేలుకో తెలివి తెచ్చుకో గమ్యం వరకు దూసుకో, మగతలో పడిన మానసమా నిదురెంచుకొదమ సింహమా, మగతలో పడిన మానసమా నిదురెంచుకొదమ సింహమా, ప్రాలు మాలుటకు కాలము కాదిది దులుహుషారుగా విదుల్చుకో, లే ప్రాలు మాలుటకు కాలము కాదిది దులుహుషారుగా విదుల్చుకో, లే ప్రాలు మాలుటకు కాలము కాదిది దులుహుషారుగా విదుల్చుకో, ప్రాలు మాలుటకు కాలము కాదిది దులుహుషారుగా విదుల్చుకో, పడిన మానసమా. అంటే మగధ అంటే ఏంటి? సోమరితనం. మగధ అంటే తెలిసినట్టు కాదు, తెలియనట్టు కాదు. అంటే చీకటిలో తాడున్నా అది సర్పంలాగా మనకి కనిపించదు, కనీ కనిపించని వెలుతురులో అయితేనే తాడు పాములాగా కనిపిస్తుంది. ఎప్పుడు కనిపిస్తుంది? బాగా అమావాస్య చీకట్లో కనిపించదు, కానీ కనీ కనిపించని వెలుతురు ఎక్కడుంటుందో అక్కడ తాడు కనుక పడి ఉంటే పాము కింద కనిపించడమే కాదు, లేచి పుస కొడుతున్నట్టుగా కూడా ఫీల్ అయిపోతారు. ఎందువలన తాడుని పాము ఎందుకు, పాముగా ఎందుకు మనం భావన చేశాము? భావన ఏంటండి, అది పావుగా కనిపిస్తే భలే వాళ్ళే, ఎందుకు మనకి పావులా కనిపించింది అది? మనకి పామంటే భయం ఉంది కాబట్టి, పామంటే భయం ఉంది కాబట్టి తాడు కనిపించేసరికి ఆ తాడుని పాముగా భ్రాంతి చెందాం. అది పాము కాదు, అది తాడే అని ఎప్పుడు గుర్తించాము? తెలుసున్నటువంటి వాళ్ళు మనని తీసుకెళ్లి, ఒరే ఆ తాడు నేనే పెట్టాను అక్కడ, అది పాము కాదు పాడు కాదు రా అని తీసుకువెళ్ళి బ్యాటరీ లేటేసి అది తాడు కాదు, తాడే పాము కాదు అని చూపిస్తే గాని మనకు అర్థం కాల. అంటే అది తాడు పాము తెలిపోదామా? జగత్తు అనేటువంటిది మనకి ఎలా కనిపిస్తోంది అంటే, తెలిసి తెలియకుండా ఉన్నటువంటి మనసుకి మాటలు పెరుగుతున్నాయి, చదువులు పెరుగుతున్నాయి, పురాణాలు పెరుగుతున్నాయి, కథలు ఇంకా ఇంకా వింటుంటే బాగుంది అనిపిస్తోంది. కానీ నీకు అనుభూతి ఎక్కడది? నీకు నిజమైనటువంటి అనుభూతి దానిలో ఉన్నటువంటి సారాన్ని, ఆ భగవద్భక్తులు పొందినటువంటి ఆ నిజమైనటువంటి సత్యమైనటువంటి ఆ జ్ఞానాన్ని నువ్వు పొందాలి అంటే గురువులను ఆశ్రయిస్తేనే, గురువులు చెప్పినటువంటి మార్గంలో ఉంటేనే నీకది అనుభవాన్ని ప్రసాదిస్తుంది. ఎందుకంటే అక్కడ భయం ఉంది, భక్తి ఉంది. మహాత్ముల సన్నిధిలో ఏముండాలి? భయయోగము ఉండాలి, భక్తి యోగం కూడా ఉండాలి. అప్పుడు దాని యొక్క ఏది, దాని యొక్క అనుభూతి ఏంటి? జ్ఞానం అనే ప్రసాదాన్ని మనం పొందగలుగుతాం. ఏదో నేను పూజ చేస్తే పూజ ఉంది, నేను పూ పెడితే పూ ఉంది, నేను అభిషేకం చేస్తే ఉంది, నాకు మంత్రాలు వచ్చేసు. మంత్రాలు మంత్రాలు ఉన్నంత మాత్రం చేత నువ్వు ముక్తిని పొందుతావన్న గ్యారంటీ ఉందా? నీ మనసులో ఉన్నటువంటి వాసనలు పోవాలి కదా. వాసన రహితమైనటువంటి వాడికి మంత్రాలు అక్కర్లేదు. స్వామి చెప్పారండి, నిజంగా నాకు నమ్మకం చమ్మకం అప్పుడు గట్టిగా చెప్పాలంటే నాకు నమ్మకము చమ్మకము అప్పటికి రాదు. ఒకనొక సమయానికి కనకరాజు గారిని శ్రీశైలం తీసుకొచ్చారు బాబుజీ, అందరం వెళ్ళాం. కనకరాజు గారు వారి భార్య వారు కూడా, పేరు అడగండి మర్చిపోయాను, వారు అక్కడ పంచామృతాలతో శ్రీశైలంలో అభిషేకం, ఒక కాటేజీలో బాబు మహారాజు వారు ఉన్నారు, తత్మా వేరే కాటేజీల్లో అందరు వచ్చిన వాళ్ళు ఉన్నారు. గురువు గారు అంటే మన లలితానంద సరస్వతి అమ్మ రోజు అభిషేకానికి వారిని తీసుకువెళ్ళడం, గుళ్ళో అభిషేకం చేయించడం, రోజుకొక రకం 5 రోజుల అభిషేకం, ఆఖరిన కళ్యాణం కూడా ఉంది. అది స్వామి అక్కడ వారికి ప్రసాదించారు. వారు ప్రొద్దుకే భార్యాభర్త వచ్చేవారు, అదే వెనకున్న మన భక్తులు కూడా కొంతమంది వెళ్తుండేవారు. స్వామి అన్నారు, నువ్వు వెళ్ళటం లేదేంటి, నువ్వు కూడా వెళ్ళు అభిషేకానికి. వెళితే ఒకరోజు ఏమైందంటే అక్కడ గురువు గారికి నమ్మకం చెప్పకం వచ్చు కాబట్టి ఆవిడ చదివేస్తున్నారు, చుట్టూ వాళ్ళు చదువుతున్నారు, నాకు చదవడం ఏం రాలా. రాకపోయేసరికి బాబుజీ మహారాజ్ దగ్గర వెంటనే, మనకి ఇక్కడి నుంచి వెళ్ళటం ఇష్టం లేదు కదా అందుకుని వంక అనుకుంటే బాగుంటుందేమో, నాకు అక్కడ నమ్మకం అది రావటం లేదండి, వాళ్ళు అందరూ మంత్రాలు చదువుతున్నారు అన్నాను. స్వామి గురుదేవులు ఎంత అంటే, ఉన్న దానిలో చూడండి, మంచినే చూచుటకు, మంచినే చేయుటకు, మంచినే ఆలోచించుటకు అన్నది ఎందుకు పెట్టారంటే, ప్రపంచంలో రెండు మిశ్రమై ఉన్నది. ప్రపంచం అన్న తర్వాత రెండింటి మిశ్రమం, అది ద్వంద్వమే. కానీ నువ్వు మాత్రం మంచిని చూడటం నేర్చుకో, మంచిని ఆచరించడం నేర్చుకో, మంచిని వినడం నేర్చుకో, ఉన్నటువంటి విషయంలో మంచినే గుర్తించు, ఇది మనకి చెప్పిన మాట. అలాగ ప్రతి విషయాన్ని కూడా చాలా విషయాల్లో అడుగునా ఉందండి ఇలాంటి సత్యం గురుదేవులు. నీకు నమసోమాయచ రుద్రాయచ రాధా అన్నారు అంటే, కొంచెం ఆ మాత్రం పూజలు వింటున్నాం కదా చేస్తున్నాం కదా, ఆ వచ్చండి అంతే. హరహర హర నమ సోమాయచ రుద్రాయచ నమ స్థామరాయచ రుణాయచ నమ శృంగాయచ పశుపతేయచ నమ ఉగ్రాయచ భీమాయచ నమ అగ్రేవదాయచ దురేవదాయచ నమో హంద్రేచ హనీయసేచ నమ వృక్షేభ్యో అరిగేషేభ్యో నమస్తారాయ నమ శంభవేచ మయోపవేచ నమ శంకరాయచ నమ శివాయచ శివతరాయచ. వచ్చు కదా, దాన్ని 11 సార్లు చదివితే రుద్రమైపోతుంది. రామంగారు మీకేమన్నా తెలుసా? అది నమ సోమాయిచ ఉన్న మధ్యలో మంత్రం 11 సార్లు చదివితే రుద్రపారాయణ చేసిన పుణ్యం వచ్చేస్తుంది. దుర్దేవులు చెప్పారు. అప్పుడే అభిషేకం దగ్గరికి వెళ్తాం చదవడం ఉంది కదా. అప్పటికి అది గురుదేవుల దగ్గర ఆ సమయంలో అలాంటివి నేర్పిస్తూ మళ్ళా మాట్లాడితే స్వామివారి దగ్గర పూజ చేయించాలంటే గురుదేవులు బోధకిచ్చినటువంటి సమయాన్ని పూజకి ఇచ్చేవారు కాదు. పూజకి వేళ మీద లెక్క పెట్టాలి ఎంతమంది పూజలు చేసుకున్నారు అంటే. మీరు అడగండి పూర్వం వెళ్ళిపోయిన వాళ్ళే వేళ మీద లెక్క పెట్టవచ్చు స్వామివారికి పాద పూజలు ఎంతమంది చేశారు అంటే. కానీ పాద పూజలో స్వామివారి ముందు పూజ చేయించే వాళ్ళకి వాళ్ళు ముందర గదిలోకి వెళ్ళి మాట్లాడాలి. గురువు గారికి లలితానంద సరస్వతి అమ్మకి ముందర హెచ్చరిక వెళ్ళి, చూడు హనుమాయమ్మ, నీకు జనం చూస్తే నీకు ఒళ్ళు తెలియదు, ఇప్పుడు నువ్వు అక్కడ పొడుగు పొడుగు అన్నీ పూజ పెడతావేమో, ఒళ్ళు దగ్గర పెట్టుకో, అక్కడ అభిషేకము పంచాక్షరి ఉపనిషత్తుతో నువ్వు అక్కడ అభిషేకం చేయించు. అర్థమైందా? అర్థమైంది బాబు, మనసు దగ్గర పెట్టుకో అని అంటూ అక్కడ మరి తారక పరబ్రహ్మ ప్రసాద్ వారు, అలాగే మరి విజయానంద విశ్వేశ్వరానంద మన పెద్ద పాద పూజని అప్పుడున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికైనా గుర్తుందేమో గుర్తు తెచ్చుకోండి. మంత్ర పుష్పం మాత్రం పెద్దగా ఉండేది, ఎందుకంటే పురుషోత్తమ లక్షణాలు కదా అవన్నీ, నీకు గుర్తుందా? పూజ మాత్రం నమ ఏది పంచాక్షరి ఉపనిషత్తుతో ఇది అభిషేకమై. అలా ఇలాంటివన్నీ సూచనలు అన్నమాట. ఎందుకంటే మనం వినాల్సింది చాలా ఉంది మహాత్ముల దగ్గర నుంచి, మనం విని తెలుసుకోవాల్సింది అనంతంగా ఉంది. అనంత శాస్త్రం బహువేదితవ్యం, కానీ మన దగ్గర అల్పస్య కాలాహ భావస్య విగ్రహ, మన ఏది చాలా విఘ్నాలు ఉన్నాయి, ముందర విఘ్నాలు ఉన్నాయి, కాలం కూడా చాలా చిన్నగా ఉంది. అందుకని ఎక్కడికక్కడ మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి విషయాన్ని ఆర్జించుకోవడం కోసం మన కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. త్రివేదాచార్య వారు, గంగాధర శాస్త్రి గారు స్వామివారితో కారులో కొన్నాళ్ళు తిరగడం జరిగింది. మన యాగాలు చేసి మనకి పూర్వం చండీ యాగము, శతచండీ యాగం అది, అలాగే మహారుద్ర యాగము, తర్వాత పాశుపత వత్రేత మహాయాగము వారి ఆధ్వర్యంలో జరిగాయి. రామపట్టాభిషేకం అప్పట్లో వారు కొన్ని చోట్లకి రావడం జరిగింది. వారు ఎవరు వండి తినేవారు కాదు. మా బావ అది మా గురు సోదరులు విజయేశ్వరానంద వారు వారు వంట చేస్తే కానీ కుదిరేది కాదు. పాప ఆయన చేతులు కలుసుకునేవాడు పాపం వచ్చి. కానీ కలకత్తా కూడా తీసుకొచ్చారు గురుదేవులు వారిని, ఎందుకంటే కాళీ అమ్మవారి విగ్రహం చేయించడం కోసం. కాళీ అమ్మవారు కలకత్తా నుంచి వచ్చారు, గుర్తించారు. అది రామయ్య కృష్ణయ్య వీరేమో జైపూర్ నుంచి వచ్చారు, రాజస్థాన్ నుంచి వచ్చారు. ఇందుకు మీరెక్కడి నుంచి వచ్చారు? ఇందుకు మీరెక్కడి నుంచి వచ్చారు? మయ్యవ సకలం జాతమంటున్నారు కదండి ఆయన, అందులో భగవంతుడి నుంచి వచ్చాం మనం. నేను ఇంకెవరిని ఏమన్నాను, మీ ఊళ్ళు చెప్పమని చెప్పలా. మనమందరం కూడా భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళమే. మనమేమీ వేరే సృష్టి ఏం కాదు, భగవంతుడి సృష్టి. అందుకని తీసుకొస్తే పాపం అలా అలా ఉండి కలకట్టాలో అక్కడ బాగా పాలతో కూడినటువంటి స్వీట్లు బాగా దొరుకుతాయి. ఏది రసగుల్లాలు, పంతువానా? అది కొత్త భాష నాకు తెలియదు. అది కొత్త కొత్త చెప్తోంది, ఎప్పుడు పెట్టించింది కూడా లేదు. ఇప్పుడు అది వస్తే దాన్ని తినడమే చాలదు, ఇంకా నాకేం పెడుతుంది. అయితే అక్కడ ఈ రసగుల్లాలు ఇవి వారికి పనికొచ్చేవి. బాబు ఇది కూడా వండితే వచ్చేదే కదా, పర్వాలేదు. పాలై పర్వాలేదు బాబు, ఇవి పర్వాలేదు, స్వీట్లు పర్వాలేదు. ఏనామయ్యా స్వీట్లు పర్వాలేదు కదా. వెళుతూ ఉన్నప్పుడు బాగా ఆకలేస్తోంది, బండి దగ్గర వేడి ఇడ్లీ తింటే పర్వాలేదు, ప్రాణం నిలుపుకోవడం కోసం. అందుకని ఇవన్నీ ఏమి పెట్టుకోలా. అంతటి ఏది అంతటి త్రివేదాచారి వారు కూడా కారులో ప్రసంగం జరిగిందండి ఆయనకి, నో స్వామి వారికి. ఎంతసేపు చెప్పారో గురుదేవులు. చెప్తుంటే వారు అన్నారు, బాబు నేనింత నేర్చుకున్నాను, మూడు వేదాలని కూడా అభ్యసించాను, కానీ ఇంతటి ఆనందము, ఇంత అందులో ఉన్నటువంటి డెప్త్, అదే లోపల ఉన్నటువంటి రహస్యమైనటువంటి తత్వము నేను ఎందులోనూ కూడా నేను గుర్తించలేకపోయాను. బాబు గారు, మీరు ఈరోజు ఈ ప్రయాణం నా గురించే మీరు నన్ను తీసుకొస్తున్నట్టున్నారు అని ఎంత ఆనందపడిపోయాడు ఆయన. ఇంతకీ కంచి వెళ్ళాం ఇక్కడి నుంచి తిరుపతి కంచి, మధ్యలో నవ్విస్తానే స్వర్ణ వెనకాల కూర్చుంది మాతో పాటు. అది పాపం నేను నిద్రపోతే ఏమనేవారు కాదట, అది చెప్పింది. కానీ అది నిద్రపోతే మాత్రం స్వర్ణ కారు ఆపుతాను, నువ్వు దిగి ఇక్కడ నిద్రపోయి నువ్వుకెప్పుడేవారు అది పాపం ఉడుకుమోతాను. చూడు చెద్దు, నువ్వు నిద్రపోతే ఏం అనలేదు, నేను నిద్రపోతే నన్ను దింపేసి నువ్వు ఇక్కడ నిద్రపోయి రేపురా అంటున్నారు బాబుజీ అంటుండేవారు. అంటే అప్పుడు, ఇప్పుడు కాదు అప్పుడు, అప్పుడు అలాగే ఉంటాం కదా చిన్నపిల్లలం కదా, అది అందరం అలాగే ఉంటాం కదా, అతను మాత్రం ఏముంది. అంతేకాదు అది పాటలు తీసుకొస్తే అది మళ్ళీ వెళ్ళిపోయేది భీమవరం ఉద్యోగానికి, అది పాటలు తీసుకొచ్చి మళ్ళీ పాడేస్తూ ఉంటే బాబుజీ బాగుంది బాగుంది అంటూ ఇంకా పాడుతుండే, ఏడ్చేవాళ్ళని ఏడిపించడం కూడా బాగా తెలుసు బాబుజీకి. అలాగే సరిగ్గా అది భీమవరం నుంచి వస్తున్న టైం ఇక్కడ ఉపన్యాసం అవుతుండే, గురువు ఎంతో మంచివారు పాటించుకుంటుండేవారు, అది వచ్చి ఉడుకుతుండేది పాట నేను తీసుకొచ్చా చందు పాడేస్తుంది అక్కడ ఉండకుండా ఎలా ఉంటుందండి పాపం కదా. ఆ పాపం అప్పుడల్లా ఇప్పుడు అంటున్నాను, అంటే ఇప్పుడు ఎదిగింది మనసు, ఇప్పుడు దానికి ఎదిగింది మనసు, ఇప్పుడు ఇక్కడ కూడా ఎదిగింది. సర్వసృష్టి కర్తలైనటువంటి వారు వారికి తప్ప ఇవన్నీ కూడా చిన్న చిన్న మనస్సులు ప్రపంచంలో ఉండి అనేక రీతిలో ఆ కుప్పిగా తెలుస్తూ ఉంటాయి. ఇంటికి చిక్కుడు గింజ నిన్న కూడా చెప్పలేదు, ఇప్పుడు ఆ చిక్కుడు గింజల్లాగా మనం ఎగురుతున్నాం ఇక్కడ. ఎందుకు ఎగురుతున్నాం అక్కడ? మళ్ళా జానకమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా, ఎందుకంటే సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు నాకు తండ్రి. మా పెట్టలు అక్కడ నాయే పెట్టాడయ్యా, శ్రీరాముడు నాకు తండ్రి. బా అంటే ఇంటి తీయల్లండి అక్కడ సీతమ్మ మా అక్కడ మాయే, శ్రీరాముడు నాకు తండ్రి, సీతమ్మ మాయమ్మ. కాబట్టి అక్కడ మరి జన ఇది జనక మహారాజు వారు వాళ్ళ నుండి కూతుర్ని పిలిచారు కదా, మనం కూడా ఉన్నామండి అప్పుడు, మనం కూడా ఉన్నాం గుర్తించడంలా. ఎలా ఉన్నామని అడగరేంటి? ఆ కోతుల రూపంలో, మళ్ళీ వానరం కూడా ఎందుకు, వానరం కూడా కాదు కోతుల రూపంలో, కోతుల రూపంలో ఉన్నాం. మనం లేకపోతే నామిడి తోస్తుందా చెప్పండి. అయితే పాపం పిలిచినటువంటి పెద్ద ఆయన రాముణ్ణి సీతమ్మని పిలిస్తే బాగుంటుందని చుట్టూ ఉన్న వాళ్ళందరినీ, ఆ మహారాజు కుటుంబంలో వాళ్ళే కాదు మనలాంటి వాళ్ళందరినీ కూడా పిలిచాడు ఆయన జనక మహారాజు. వెళ్ళిన తర్వాత అక్కడ భోజనాల్లో చిక్కుడు చిక్కుడుగా కూర వేశారు. ఇది జనక మహారాజు వారి ఇది వెళ్ళింది విజయనగర నగరానికి వెళ్ళాం, ఓ కోలాహలంగా ఉంది. ఎంత కోలాహలంగా ఉన్నా కూడా భోజనం వేళకి భోజనాలు పెట్టాలి కదా, జనక మహారాజు వారు భోజనం పెట్టారు. భోజనాల్లో అక్కడ చిక్కుడుగా కూర వేశారు. వేసేసరికి అందరూ ఎప్పుడు ఎగరాలని చూస్తున్నారు, ఎందుకంటే ఇంతకు ముందు స్వతంత్రంగా ఎగరడం ఉన్నటువంటి ఆ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చారేమో, మరి రాజ్యాలు కదా ఇక్కడ ఎగరడం అంటూ జరగట్లేదు, కొంచెం బుద్ధిమంతుల్లాగా కూర్చోవలసి వచ్చింది. ఇక్కడే కూర్చుంటే ఇక్కడ ఏమైంది, అందరూ భోజనాలు చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమైంది, ఒకళ్ళు చిక్కుడు గింజని ఇలా అన్నారట. అనేసరిగ్గా ఏమన్నారు అనలేదా, నేనేమనుకోలే గుంటూరే ఇక్కడి నుంచి ఎగిరాడు అంటే వానరం కదా, కోతనల్లేటి వానరం కదా, ఇక ఇక్కడి నుంచి ఎగిరాడు, గుంటూరులో పడ్డాడు, గుంటూరులో కాల్సి తీసుకున్నాడు, మళ్ళా వచ్చి ఇక్కడ ఊడి పడ్డాడు. అమ్మాయి వచ్చాననుకుని వచ్చేసరికి మాత్రం ఇంకా అమ్మ మాట్లాడుతూనే ఉన్నారు. అది కొంచెం భయంగా ఇక ఇది కుక్కుడు పేనలాగా కూర్చున్నాడు. ఇక్కడ కుక్కుడు పేనల్లే వచ్చి కూర్చున్నాడు. కూర్చోలే, కూర్చో బాబా. అయితే ఆ చిక్కుడు గింజలు కోరేస్తే ఒక ఒక అందులో ఒక అది వానరం ఇలా అందట అనేసరికి అది ఎగిరిపడి ఎగిరిపడేసరికి పక్కన ఉన్నటువంటి కోతి ఏంటి ఇస్తట్లో అది ఎగిరితే అది అదే ఎగిరింది కదా, మనం ఎగరపోతే ఎట్లా, ఎందుకంటే దురద ఉంటుంది కదా, స్వభావాలు ఉంటే మనకు కూడా ఎగరపోతే ఎట్లా అని ఆ పక్కవాడు ఎగిరాడట. అది ఎగరగాలేంది, నేను ఎగిరితే వచ్చిందని వీడు ఎగిరి అదేంటి అలా అది ఎగిరింది, ఆయన ఎగిరాడు, మేము ఎగిరిపోతే ఎట్లా అని మొత్తం అందరూ ఎగురుతూ కూర్చొని తిండి తిండమ్మ అనేసి ఇక ఆమెకి ఎలా ఉంటే విస్తళ్ళన్నీ కూడా అయిపోయినాయి అంట. ఏమని ఇంతమంది ఎగురుతూ ఉంటే విస్తళ్ళు ఇంకా ఉంటాయా? రాజాగారు పెట్టి ఇంకొకళ్ళు కృష్ణమణమ్మ గారు పెట్టి అక్కడ విస్తళ్ళు విస్తళ్ళుగా ఉంటాయా? అక్కడ అసలు ఎగరకుండా ఉంటారా అని ఆ రాజాగారు కృష్ణమణమ్మ గారు ఎగరా? అప్పుడు వారు కూడా ఎగురుతారు కదా, ఏదో విధంగా ఎగురుతారు వాళ్ళు కూడా కదా. కొంచెం నిద్రపోయేవాడిని అలా లేపితే కొంచెం అది కూడా మంచిదే కదా. అది అందుకని అందరూ అలా ఎగిరారట. చిక్కుడుగాయలు ఆ చిక్కుడు గింజలు ఎగిరినట్టు ఇవి కూడా ఎగిరి. అందుకని దీనికి ఏంటి, రామచంద్ర ప్రభువు తీసుకెళ్లేటప్పుడు జనక మహారాజు వారితో అన్నట్ట ఇప్పుడు ఎందుకులేండి, ఇప్పుడు పెట్టుకోకండి ఇవన్నీ కూడాను అని పెట్ట చెప్పాట పెద్ద మనిషి. ఎవరు? రామచంద్ర ప్రభువు మావయ్య గారు ఉంటాయి ఉండొచ్చండి, కానీ ఇప్పుడు ఎందుకులేండి అవన్నీ మర్యాదలు, తర్వాత చూద్దాంలేండి అని చెప్పి అన్నాడట. అంటే లేదు, ఇప్పుడే వెళ్ళాలి, వచ్చి రాగానే ఇప్పుడే తీసుకెళ్తారు పుట్టింటికి, ఇప్పుడే వస్తావా లేదా అన్నట్ట. అంటేను మరి చూడండి మీ ఇష్టం, మరి మరి మీరు పెద్దవారు, మరి ఇంకింతకన్నా నేను చెప్తాను అన్నట్టు గౌరవం అలాగ రామచంద్ర. అయితే ఇప్పుడు ఆ మిష చేత తీసుకువెళ్ళాడు కదా, అనుకున్నదంతా జరిగింది, అక్కడ రభస జరిగింది. ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే ఈ వార్త అట్లా అట్లా వెళ్ళి ఎది రాజసది రాజమందిరంలో ఉన్నటువంటి రామచంద్ర ప్రభు దాకా వెళ్ళిందట. వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ రానా గోలు చేస్తున్నారు, తింటాం మానేసి ఇక ఎగురుతూనే ఉన్నారు. నువ్వెగిరితే నేను ఎగరనా, నేను ఎగిరితే నువ్వెగరనా అని అలాగే ఇంకా ఎగురుతూనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడా ఆపటం లేదు ప్రభో, అది మీరేమైనా దర్శనమిస్తే వాళ్ళు ఆపుతారేమో కాని. అప్పుడు పెద్ద మనిషి కదా రామచంద్ర ప్రభు అప్పుడు వచ్చి వెంటనే జై శ్రీరామ్ అనేసరికి వెంటనే అప్పుడు వాళ్ళందరూ లైన్లో వచ్చారు. ఇదే విషయం మన బాబుజీ సన్నివేశంలో కూడా గుంటూరులో పాండుగారి ఇంట్లో ఉన్నారు గురుదేవులు, పాండురంగ శ్రీశైలరావు గారి ఇల్లు. అంటే ఇంతకు ముందు కట్టేశారులేండి, ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్నారు వారు, పాత ఇంట్లో ఉండేవారు స్వామివారు. ఉన్నప్పుడు అది ఇక రాత్రనక పగలనక విస్తళ్ళు లేస్తూనే ఉండే, భోజనాలు అలా ఉంటుండే ఈ ఇంట్లో. ఎవరొచ్చినా ఎంతమంది వచ్చినా ఏ టైంలో వచ్చినా కూడా ఎక్కడు వివరాలు భోజనాలు కూడా చాలు, అంత బాగా చేయి కడుక్కోవడానికి మార్గం చూపించేవాళ్ళు. భోజనాలు కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ విస్తళ్ళు తీనిచ్చేవాళ్ళు కాదు, మళ్ళీ చేయి కడుక్కున్న తర్వాత తున్నందించేవాళ్ళు, గ్లాసులు అందుకునేవాళ్ళు, ఇలా ఉంటూ ఉండేవారు. భోజనం ముందు బాత్రూమ్కి వెళ్తే ఒప్పుకునేవారండి మా మామగారులు, కాంతమ్మ గారు అను వెళ్ళి ఉండేవాళ్ళు, కాంతమ్మ గారు బాపాయమ్మ గారును. ఇది భోజనం ముందు బాత్రూమ్కి వెళ్తే వెళ్ళనమ్మా వెళ్ళమ్మా అని వచ్చారు. ఎవరైనా భోజనం అయిన తర్వాత బాత్రూముల వైపుకు వెళితే ఏమ్మా ముందే వెళ్ళొచ్చు కదా, భోజనం చేసిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళటం ఏంటి అంటే కడుపు ఖాళీ అవుతుందట. అది ఏ తల్లి అసలు అలాగా చూడగలదండి, నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. మనం ఏం చేస్తామంటే బాత్రూమ్ దగ్గర రష్గా ఉంది కదా, భోజనం చేసిన తర్వాత వెళ్ళొచ్చులే, లేకపోతే పైకి వెళ్తున్నాం కదా వెళ్ళే ముందు వెళదాంలే అని ఇట్లాంటివే పెట్టుకుంటాం. భోజనం అయిన తర్వాత వెళ్తుంటే వాళ్ళు పర్టికులర్గా అక్కడ చెయ్యి తుడుచుకోవడానికి ముందే వెళ్తే బాగుండేది కదా, భోజనం చేసిన తర్వాత వెళ్ళకూడదు అంటుండేవాడు. అసలు అంటే కడుపు అంత బాగా కన్న తల్లిలాగా అలా ఆదరించేవారు. అలా ఇక్కడ భోజనాలు అవుతుంటే మహాబలేశ్వరరావు గారని అదే బ్రాడీపేటలో ఇంకొక ఆయన ఉంటుండేవాడు నూనె మహాబలేశ్వరరావు గారు. ఆయన బాబుజీ మహారాజ్ దగ్గరికి వచ్చి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు, అది అది చిన్నప్పుడు ఆ మహాబలేశ్వరరావు గారి తండ్రి దగ్గర నుంచి బాబుజీ అంతే ఉన్నారు, ఆయన టైంలో కూడా అంతే ఉన్నారు. అది అక్కడ ఎందుకంటే వారి వయసు గణనాతీతం కదా, అందుకని ఈయన మహాబలేశ్వరరావు గారు, బాబుజీ ఇదే భోజనానికి అక్కడికి రండి, మన ఇంటికి వెళ్దాము, మా ఇంటికి వెళ్దాం రండి, మీరు కూడా రావాలి, మీతో పాటుగా అందరూ కూడా రావాలి. ఎందుకు మహాబలేశ్వరరావు ఇప్పుడు పెట్టుకోక అవన్నీ అని బాబుజీ చెప్పారు. చెబితే అదేంటి బాబు పెట్టుకోవద్దంటారేంటి, నాకు అనిపించింది రేపు మాత్రం అక్కడే భోజనాలు నాకు పెట్టుకోవాలి, పోనీ నేను వస్తాను లేవయ్యా, వీళ్ళందరినీ ఇక్కడ ఉండని పోనీ అంటే ఎన్ని సూచనలు చేశారు, అందరినీ ఇక్కడ ఉంచేయి నేను వస్తా కదా పోనీ అని బాబుజీ. లేదు బాబు మీరు అందరు కూడా రావాల్సిందే, అలాగే అందరికీ కూడా అక్కడ అన్ని రెడీలు అయిపోతున్నాయి, మీరు అక్కడ భోజనాలు చేయాలి. సరే అందరం వెళ్ళామండి, బాబుజీ కూడా వెళ్ళగానే వాళ్ళు స్వాగతం చేశారు, కాస్త దండ అది వేశారు, ఆర్తిచ్చుకున్నారు, బాబుజీ గదిలోకి వెళ్ళారు. గదిలోకి వెళ్ళిన తర్వాత అందరికీ భోజనాలకి ఇంకా వెళ్ళింది, ఇక్కడ అయిపోయింది కదా బాబుజీ పూజ అంటే దండ వేసుకోవడం, హారతి ఇవ్వడం, పూలు వేయటం. లోపలికి వెళ్ళారు, భోజనాలు లొట్టించారు, లొట్టించిన తర్వాత అందరూ పుష్టిగా భోజనం చేయండి అని సూచనలు వచ్చాయి అందరికి, అందరూ బాగా తిట్టు అదే బాగా భోజనం చేస్తూ ఉంటే అన్నం అయిపోయింది పులుసు దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు అన్నం రావాలి, అక్కడ ఉడకటం లేదు అన్నం, నీళ్లున్నాయి పొయ్యి మీద, బియ్యం కడుగున్నాయి పోయడానికి, కానీ అక్కడ మరుగు పట్టట్లా. వెంటనే ఏం చేయాలో తోచట్లేదు, వీళ్ళందరూ చేతులు ఆరిపోతున్నాయి, ఏం చెప్దాం అనుకున్నా అన్నీ కూడా అక్కడ పెట్టిన స్వీట్ తినేశారు, పెట్టిన హాట్ తినేశారు అందరూ, ఇప్పుడు ఇంకా వేస్తురా కూడా ఇంకా అక్కడ కూడా నిండుకుంటున్నాయంటే అర్థం తెలుసా, అయిపోతున్నాయి. సరే ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచలా, ఆయన హడావుడు పడిపోతున్నాడు, కొంచెం పెద్ద మనుషులేండి అంటే కొంచెం మాలాగా కొంచెం వస్తాదుగా ఉండేవాడు ఆయన. ఆయన ఓ అడ్డు తిరుగుతున్నాడు, ఇరుగు తిరుగుతున్నాడు, కంగారు పడిపోతున్నాడు. ఈ లోపల గురువు గారు ఉన్నారు, అందరికీ మీడియేటర్ పాపం లలితానంద సరస్వతి, ఏంటండి ఇది, వాళ్ళు నీళ్ళు ఇందాక పెట్టా ఉంటున్నారు, నీళ్లు మరుగు పట్టట్లేదు, బియ్యం వేద్దాం ఉంటే చూడలేదు అంటే అప్పుడు ఆమెకి గుర్తుకొచ్చిందట, మహాబలేశ్వరరావు గుర్తుందా నువ్వు భోజనాన్ని పిలిచినప్పుడు బాబుజీ ఏమన్నారు అని దాన్ని రిపీట్ చేస్తే, అది వద్దన్నారండి, మరి నువ్వేమన్నావు, లేదండి మన ఇంట్లో తప్పకుండా భోజనానికి రావాలి అన్నానండి. అన్నప్పుడు కూడా ఏమన్నారు, బాబుజీ ఒక్కరే, బాబుగారు ఒక్కరే వస్తానన్నారు, మరి నువ్వేమన్నావు, లేదు అందరికీ రెడీ అయిపోయింది రమ్మన్నావు, వారు చెప్తున్నా కూడా నువ్వు దాన్ని పక్కకి నెట్టేశావు అవునా, అందుకనే అపరాధం మరి, అందుకనే ఇలా అవుతుంది, అందుకనే వద్దని ఉంటారు ఆయన, నువ్వు వెళ్ళి దండం పెట్టుకో బాబుగారి దగ్గర, తప్పైపోయిందని లెంపలు వాయించుకో అని అప్పుడు ఆయన లోపలికి వచ్చి గదిలోకి వచ్చి లెంపలు వాయించుకొని, తప్పైపోయాను బాబు, మీరు చెప్పిన మాట నాకు అర్థం కాలేదు, అక్కడ భోజనాలు ఆగిపోయి అనుగ్రహించి కొంచెం అందరికీ భోజనం పెట్టేది చేయండి. వెంటనే అక్కడ నీరు మరగబట్టడమే కాదు, బియ్యం వేయటమే కాదు, అన్నం కూడా తయారైపోయి అందరికీ భోజనాలు ఇచ్చారు. అంటే ఒకదాని కోటి మనం చూసుకోవటంలో దగ్గర దగ్గరగా మహాత్ములు చెప్పేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోలేము, ఇంకోలాగా అర్థం చేసుకుంటాం. నిజంగా అర్థం చేసుకుంటే అసలు నీకు నీ అనుకునే రీతిలో మనసు ఎందుకు ఉపయోగపడుతుంది, నీకు మనసు భగవంతుని అనుకున్నట్టుగానే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనస్సు అంటూ ఉంది అంటే ఎప్పుడైతే తనుమన ధనములను నీకు ఇచ్చాను అనుకున్నామో వారు చెప్పినట్టు చేయాలి, దూకమంటే దూకాలి, చావమంటే చావాలి, అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా మనం మనసుని ధనాన్ని మాటని వదిలేసుకుంటూ ఉంటే ఎట్లా కుదురుతుంది అక్కడ. అందుకని మహాత్ములు ఇన్ని కిటికలు ఇన్ని మార్గాల్ని మనకి ఇవ్వడానికి మనం ఎంత అదృష్టం చేసి పెట్టుకున్నాము. కాబట్టి గురువు అంటే సామాన్య నరుడు కాదు, నారాయణుడు. అక్కడ జీవత్వం లేదు, ఈశ్వరత్వమే ప్రకాశిస్తోంది. కాబట్టి అటువంటి దివ్య చరణారవింద సన్నిధి మనకి లభించింది. కాబట్టి గురుదేవుల ఆశీస్సులకు మనందరం పాత్రులమై అటువంటి అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యశ్వర్యములను పుత్ర పౌత్ర ధన ధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథులు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యైశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్ నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ హరే ఓ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సర్వేషాం స్వస్తిర్ భవతు. ఓం సర్వేషాం శాంతిర్ భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరే ఓం. అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరే ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే.